வந்தே சிம்புமுமாபதிம் சுரகுரும் வந்தே ஜகத்காரணம் வந்தே பன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசூனாம் பதிம் வந்தே சூர்யசசாங்கவந்திநயனம் வந்தே முகுந்தப்ரியம் வந்தே பக்தஜனாஸ்ரயஞ்ச வரதம் வந்தே சிவம் சங்கரம். ஓம் நமசிவாயை ஜ நமசிவாய, ஓம் நமோ நாராயணாய, ஸ்ரீ மாதா ஸ்ரீ மகாராஜ்கி ஜெய். காரியக்கிரமாலு శాస్త్రీయము జనాచారము అని రెండు రకాలు. శాస్త్రీయం అంటే గ్రంథములలో చెప్పబడినవి, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు, వీటిల్లో చెప్పిన మార్గం ప్రకారం నడుచుకుంటే దాన్ని ఏమంటారు? శాస్త్రీయము అంటారు. అలా కాకుండా కేవలం ప్రజలలో ఆచారంగా ఉన్నవి, లేదా కొంతమంది ఋషులు పుస్తకంలో రాయకుండా కేవలం మౌఖికంగా చెప్పి ఊరుకుంటే వాటిని జనాచారం అంటారు. జనాచారం కూడా చాలా గొప్పది కాబట్టే భగవద్గీతలో తమాహు పండితం బుధాహ అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. అంటే పండితులు ఇలా పలుకుతుంటారు, బుధాహ బుధులు తం అతనిని, అంటే ఈ పని చేసిన వారిని పండితం పండుతినిగా ఆహుహు పలుకుతారు. అంటే పండితులు చెబుతారంటాడు తప్ప నేను చెబుతున్నానండి ఆయన. దీన్ని బట్టి పండితులకు ఎంత విలువిచ్చాడో ఆలోచించండి. మహానుభావులైన పెద్దలు ఆచరించి చూపించిన మార్గంలో మనం కూడా నడుచుకోవాలి. ఆ పెద్దల మార్గం సందేహం లేకుండా ఆచరణీయం. అందుకే కొన్ని విషయాలలో గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయాలు ఉంటాయి గనక అటువంటి విషయంలో ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు బాగా ఎరిగిన చదువుకున్నటువంటి పండితులను అడగాలి. ఆ పండితులు చెప్పిందని నమ్మాలి, అలా చెయ్యాలి. అది గురు పరంపర అంటారు. ఆ గురు పరంపర వెంట వెళ్ళవలసింది. అన్నిటికీ భారతంలో చెప్పరు. ఇప్పుడు సన్యాసులు కట్టుకునేటటువంటి పంచిలా కట్టుకోవాలని వేదాల్లో అన్ని చోట్ల ఎలా చెబుతారు? సన్యాస పరంపర ఒకటి తర్వాత తర్వాత వచ్చింది, దానికి విధానం ఉంది, దానికి ఆగమం పెట్టారు అందుకే మళ్ళీ. అలాగే ఈ అర్చనలకి దీక్షలకి ఎన్నెన్నో నియమాలు ఉన్నాయి. ఇవన్నీ నీకు తెలుసున్నవే కాదు కాబట్టి మీరు కట్టుకున్న పంచి మాత్రమే పంచి అనుకోకండి. నేను కట్టుకునే పంచికో విధానం ఉంటుంది. దాక్షిణాత్యులు కట్టుకునే విధానం వేరు, ఔత్తరాహికుల విధానం వేరు. ఇవన్నీ కూడా సంప్రదాయానికి సంబంధించినవే, ఆయా ఋషి పరంపరలకు సంబంధించినవి. అందువల్ల పుస్తకాల్లో సమస్త ఎలా చెబుతాడు, మీరు పుడతారని పుస్తకాల్లో రాస్తాడు ఏటన్నా. కాబట్టి ఆయన పుడతాడనేది అది దేవ నిర్ణయం. అది ఆయనకి సంబంధించిన ఆచారం వాళ్ళ కుటుంబ పరంపరగా ఉంటాయి, వాళ్ళ గోత్రాలకి సంబంధించిన ఆచారాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవి తెలుసుకోవలసినవి. అలాగే అర్చనలకు కూడా పూర్తిగా ధనమున్నవాడు చేసే విధానం వేరు, ధనం లేనివాడు చేసే విధానం వేరు. ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేయాలంటే ప్రసాదం ఎంత పెట్టాలి? కేజీ పావు, సేరుం పావు అని రాశాడు అక్కడ, అవునా? అంటే ఒక కేజీ మీద ఇంకో పావు కేజీ. కేజీ పావు నూక తెచ్చి బాగా నెయ్యి, కిస్మిస్సులు, ద్రాక్ష పళ్ళు, ఎండు ద్రాక్ష అనమాట, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసి ప్రసాదం తయారు చేయాలి. అలా తయారు చేస్తే ఏది మళ్ళీ కల్తీ నెయ్యి కాదు, పంది కొవ్వు ఇంకో కొవ్వు కలిపినటువంటివి అటువంటి వాటితో కాకుండా ఒరిజినల్ నెయ్యితో మనం ప్రసాదం తయారు చేసుకుంటే ఆ ప్రసాదం కేజీ పప్పు పెట్టుకుని ఒక్కొక్క వ్యక్తి చేసుకోవాలి. ఆ కేజీ పప్పుకి ఎంత అవుతుంది అంటే నిన్న మన సాయి మనోజ్ గారు చెప్పారు, ఇంచుమించుగా 1500 అయింది ఒక కేజీ పప్పుకి ప్రసాదం తయారు చేయడానికి. ఓ తొవ్వాలు, దాని మీద మళ్ళీ కేజీ పప్పు బియ్యం పోయాలి, ఎండు ఖర్జూరాలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల శాస్త్రోక్త ప్రకారంగా ఇవాల్టి కాలమానం ప్రకారంగా ఈరోజు 6వ తారీఖు నాటి రేట్ల ప్రకారంగా కేజీ పప్పు ప్రసాదము పూర్తిగా మండపారాధనకి మాంచి తువ్వాలు, బియ్యము, అందులోకి కావలసిన వక్కలు, తమలపాకులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఎండు ఖర్జూరాలు ఇవన్నీ కలిపి చేసుకోవాలంటే 3500 రూపాయలు ఖర్చు అయింది దానికి. ఆయన సొంతంగా చేసుకుని చెప్పిన మాట మన ప్రధాన అర్చకులు వారు. కాబట్టి 3500 పెట్టి పూర్తిగా తను ఒక్కడే చేసుకోవడం ఒక పద్ధతి. అందులో ఇబ్బంది ఎలా కుదురుతుంది? ఆయన 3500 పెట్టి చేసుకున్నాడంతే, అది చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ 3500 పెట్టి అందరూ చేసుకోలేరు కదా. ఇప్పుడు అశోకు లాంటి సామాన్యులు ఉన్నారు పాపం, మహానుభావులు పాపం, ఆయనకి అది ఇబ్బంది 3500 పెట్టి చేసుకోవాలంటే. అప్పుడేం చేయమన్నాడు? అందుకే మనకి సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏం చేస్తారు, ప్రసాదం అందరికీ ఆకులో కొద్ది కొద్దిగా పెడతారు. పూర్తి కేజీంపు పెట్టడానికి కుదరదు కనుక, సామాన్యులు కూడా చేసుకోవాలి కనుక. అలా చేసుకోకపోతే అందరం చేసుకోలేం కనుక అందరి కోసం ఏం చేశాను అంటే కొంచెం తక్కువ రేట్లు పెట్టి కొంచెం కొంచెం ప్రసాదం ఇస్తారు. ఒక కేజీంపు ప్రసాదం చేశాను కూడా అది నలుగురికి ఇచ్చాను కూడా కొద్ది కొద్దిగా నైవేద్యం పెట్టుకోవచ్చు. మండపారాధనకు కూడా పెద్ద పెద్ద తువ్వాళ్ళు కాకుండా, ఎందుకంటే అందరూ చేసుకోవాలి కనుక, సామాన్యుడు కూడా చేసుకోవాలి కనుక. అది తప్పు కాదు, అది శాస్త్రీయమే. అందుకని చక్కగా ఏం చేస్తారనమాట, చిన్న చిన్న తువ్వాళ్ళు పెట్టి కొంచెం కొంచెం బియ్యం పోసి మండపారాధన కొద్ది కొద్ది క్లుప్తంగా చేసుకునే అవకాశం ఇస్తారు. అలా వారి వారి సొమ్మును బట్టి చేసుకోవచ్చు. 100 రూపాయలతోటి వ్రతం చేసుకోవచ్చు, 3500తో చేసుకోవచ్కోవచ్చు. దక్షిణ ఉంటే 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు, లేకపోతే 10 రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఆ 10 రూపాయలు కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రింట్ అయినటువంటి 10 రూపాయలు ఉంటాయన్నమాట. దానికి ఎన్నో అతుకులు బొంతలు ఉంటాయి, అవన్నీ డిబ్బీలోనే పడుతూ ఉంటాయండి. వాటిని అప్పుడప్పుడు మా ఎదురుగుండా కూర్చున్న ఒక భక్తులకి ఇచ్చి, ఏమండి మీ అకౌంట్లో ఏంటంటే, అకౌంట్లో వాడు మాత్రం ఏం వేసుకుంటాడండి, ఎంత స్టేట్ బ్యాంక్ అయితే మాత్రం అన్నారు ఆయన పాపం చూపించి. అంటే ఆ 10 రూపాయలు స్టేట్ బ్యాంక్ వాడు కూడా వేసుకోడు. అలాంటి నోట్లన్నీ దాచి దాచి ఏం చేయాలో తెలియక, మరీగా ఈ బామన్ కేహాత్ అనే సామెత ప్రకారంగా చచ్చిన అవును బ్రాహ్మడికి దానం చేయని ఒక సామెత ఉంది, ఆ సామెత ప్రకారంగా పట్టుకొచ్చి హుండీల్లో వేస్తూ ఉంటారు. అవి పాపం అర్చక స్వాముల చేతిలో పెడుతూ ఉంటారు. సరే అది నీ కర్మ, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మరి మొత్తం మీద 10 రూపాయలు ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, అది ఏదైనా. కాబట్టి సామాన్యుడికి చేసుకునే అవకాశం ఇచ్చారు పీఠంలో. పూర్తిగా 3500 రూపాయలతో చేసుకునేవాడు చేసుకోవచ్చు. ఏమీ లేనివాడు ఏముంది, చిన్న మండపారాధన చేసుకుని తనకున్న క్లుప్తమైన ధనంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే క్లుప్తంగా చేసుకునేవాళ్ళు ఒక 5-6 10 మంది ఉంటే అర్చక స్వామి వాళ్ళకి సులభం చేయటం అనమాట. కాబట్టి ధనంతో సంబంధం లేకుండా మొత్తం మీద ఏటికి ఏడాది వ్రతాలు జరిగితే దేశం బాగుంటుంది. అందుకనే సత్యనారాయణ స్వామి వారు మన ప్రాంగణంలో వెలిశారు. అందరూ దూరం దూరంగా వెళ్ళలేరు, కొండలకు ఎక్కలేరు, అందరూ ఒకే గుడికి వెళ్ళలేరు, అక్కడ ఉన్న రద్దీ తట్టుకోలేరు. అదే ఇక్కడ చేసుకుంటే సులభం అవుతుంది. భగవంతుడు అన్ని చోట్లకి అక్కడికి వెళ్ళాలంటే కష్టం కదా. కాశీ విశ్వనాథుడికి అందరూ మొక్కులు చెల్లించాలంటే కష్టం కనుక ఆ విశ్వనాథుడు ఇంకో చోటకు వస్తూ ఉంటాడు. ఆ విశ్వనాథుడు లాగే మన దగ్గర కూడా కాశీ విశ్వేశ్వర ఆలయాలు కట్టుకోవడానికి గల కారణం అదే అనమాట. అక్కడికి వెళ్ళలేని వారి కోసం, కాశీ వెళ్ళలేని వారి కోసమే భీమేశ్వరుడు ఏర్పడ్డాడు. కాబట్టి నాయనలారా, మన శక్తిని అనుసరించి మళ్ళీ శక్తికి తగ్గకుండా వంచన చేయకుండా కార్యక్రమాలు చేసుకుంటే ఇహం పరం రెండూ లభిస్తాయి. అలా మీ శక్తి అంతా, మేమేమో 10,000 మంది శిష్యులం ఉన్నాం, కాశీఖండంలో 10,000 చెప్పారు, ఇందులో పద్యంలో 300 అని ఉంటుంది ఏమిటి అని కొందరికి అనుమానం వచ్చింది. వ్యాసుడు మాట్లాడేటప్పుడు ఒక 300 మంది శిష్యులు కూడా ఉంటారండి. అలా కూడా ఉన్న శిష్యులు చెప్పాడు తప్ప బయట ఉన్న వాళ్ళ గురించి చెప్పలేదు ఆయన. కాబట్టి భీమఖండంలో చెప్పబడిన దాని ప్రకారం 300 మందే కదా శిష్యులు, కేవలం వేదవ్యాసుడు 300 మందితోటే యాత్రకు వెళ్ళాడా అని కొందరికి అనుమానం వచ్చింది. అదే కాశీఖండంలో అయితే 10,000 శిష్యులు అని వాడారు. ఇప్పుడు కాశీఖండం నమ్మాలా, భీమేశ్వర పురాణం నమ్మాలా అని కొందరికి అనుమానం. రెండూ ఒకటే. మొత్తం పట్టుకెళ్ళిన శిష్యులు ఎంతమంది అన్నమాట, 10,000 మంది. అందులో అమ్మవారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఉన్నవాళ్ళు ఎంతమంది, 300 మంది. మిగతా వాళ్ళందరూ ఇంట్లోకి తొచ్చుకుపోతే కష్టం కదా, అందువల్ల 300 మంది బయట ఉన్నారన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి గుళ్ళోకి ఎంతమంది వచ్చారు, వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారా, కూర్చుంటే పడతామా. కాబట్టి వచ్చిన వాళ్ళలో సగం మంది హాల్లో కూర్చుంటారు, కొంతమంది కింద పూజల్లో ఉంటారు. పూజల మీద అభిమానం ఉన్న వాళ్ళు అక్కడ కూర్చుంటారు, ఉపన్యాసం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఉపన్యాసం కంటే కూడా ఆ బయట ఉన్న వాతావరణం కంటే ఇక్కడ కూర్చుంటే హాయిగా ఉంటుందని కూర్చుని ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. ఏదో కారణం చేత కొంతమంది లోపల కూర్చుంటారు, కొందరు బయట కూర్చుంటారు. ఎంత కష్టం ఉన్నా, ఎంత వేడున్నా హారతులు ఇచ్చేతోటే ఉంటారు కొంతమంది. మధ్యాహ్నం పూట హారతులకు కొందరు వస్తారు, వాళ్ళు పరమభక్తులు నా దృష్టిలో. ఎందుకంటే వేసవకాలాన్ని తలవింపజేస్తూ అంతకంటే ఎక్కువగా మండిపోతున్న ఈ కాలంలో కూడా అన్ని ఒత్తులు వేసి అమ్మవారికి అలా 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 నివాళిస్తూ ఉంటే ఆ నివాళి చూస్తూ కళ్ళ కత్తుకుంటున్నారు వాళ్ళు, చెమట్లు కక్కుకుంటున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, అలాగే పూజలు చేస్తున్నారు. ఇదే తపస్సు అంటే. కాబట్టి వాళ్ళు మహానుభావులే. ఇందులో చెప్పినట్లుగా 300 మంది వ్యాసునితో అమ్మవారితో మాట్లాడడానికి వెళ్ళారు. కానీ మొత్తం టోటల్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళు 10,000 మంది అని కాశీఖండంలో చెప్పిన మాట నిజం. ఇంతమందిని నిన్న అన్నపూర్ణాదేవి లాంటి ఒక తల్లి చెప్పాం కదా భోజనానికి రమ్మన్నది. అన్నపూర్ణాదేవి లాంటిది ఏమిటండి, మనకి తెలుసు ఆవిడ అన్నపూర్ణ అని. కానీ వ్యాసుడికి అర్థం కాలేదు. ఆకలితో మాడిపోతూ కొండని పగలగొట్టేసి కాశీని శపించాలనుకుంటున్న సమయంలో ఒక ఇంటిలో ఉన్న ఒక 35 ఒక 50 సంవత్సరాల వయస్సు కలిగిన పుణ్యాత్మురాలు, కొన్ని వెంట్రుకలు తెల్లబడి కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నటువంటి ఆవిడ చెయ్యి చాచి రమ్మని పిలవగానే పరుగు పరుగును వెళ్ళాడు. ఆవిడ కాస్త మందలించింది. నాయన భోజనం పెడతానరా, పోన్లే పండితుడివి, నిన్ను తెప్పడం బాగుండదు అన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇన్నాళ్ళకి కాశీనగరంలోకి అడుగు పెట్టిన తర్వాత అన్నం పెడతాను రా నాయన అనే మాటలు విన్నాను, బ్రహ్మానందం కలిగింది నాకు. ఇన్నాళ్ళయ్యింది కానీ కాశీలో ఏ ఇంటి దగ్గర నుంచి రమ్మని పిలిచిన వాళ్ళు లేరు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, తలుపులు వేసుకుని చీపో అని తిట్టిన వాళ్ళే అయిపోయారు. 8 రోజుల తరువాత కడుపు నిండా అన్నం పెడతాను రా అనే నీ మాటలు విన్నాను. ఈ మాటలు నాకు అమృతం కంటే ఎక్కువ ఆనందం కలిగిస్తున్నాయి తల్లి, బ్రహ్మానందం కలిగింది. కానీ ఇక్కడే నాకు ఒక అనుమానం, మేము చాలామంది ఉన్నాం, ఈ 10,000 మంది శిష్యులకి అన్నం పెడతావా లేక నా ఒక్కడికే పెడతావా? నువ్వు ఎంత అన్నం మాకు పెడితే అంతే అన్నం మేమందరం కలిసి పంచుకొని తింటాం, అది కొంచెం కొంచెం తింటాం. ఎందుకంటే ప్రసాదం పెట్టమని ఒక ఆయన అక్కడ పెట్టారట, పులిహార ప్రసాదం, ఆయన ఒక్కడే తినేశాడు. ఎందుకంటే చూస్తూ అందరికీ తలో గరిటి పెట్టడం ఎందుకులే, 100 గరిట్లు ఉన్నాయి, ఈ 100 గరిట్లు నా బొందలో వేసుకుందామని. అలా అదృష్టవంతులు ఉంటారండి కొంతమంది, 100 గరిట్లు పులిహార దిని కూడా ఏం తిన్నావంటే కొంచెం తిన్నానండి కానీ రైల్వే స్టేషన్కి నడిచానండి అరిగిపోయింది అంటారు మహానుభావులు. పూర్వజనంలో బకాసురుడు భీముడి చేతిలో చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాడి రూపంలో పుట్టాడు అనమాట. వాడు ఎన్ని తిన్నా మళ్ళీ కాసేపు నాకు ఆకలిస్తూనే ఉంటుంది. నాకు ఒకసారి మండిపోయి ఓ 50 యాపిల్స్ పెట్టేస్తాను, తినిపించేశాను, బలాత్కారంగా తినిపించేశాను అన్నమాట. చాలు చాలు అన్నాడు. ఎప్పటిదాకా? 10 నిమిషాల దాకా చాలు. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే, ఆఫ్టర్ 10 మినిట్స్ మళ్ళీ మామూలే. అదొక అదృష్టం. అలా ఒక్కళ్ళే తినడం ధర్మం కాదు కదా. అందువల్ల ఈవు పెట్టిన భిక్ష మేమిందరమును పంచుకొని చేయువారము ప్రాణరక్ష, నువ్వు పెట్టిన భిక్ష మేమందరం కలిసి తలో కొంచెం పంచుకుని ప్రాణాలు నిలబెట్టుకుంటాం. నాతి అందరివి ప్రాణాలే కదా, నా ఒక్కడిదే ప్రాణం కాదు, నాతి అందరవియును ప్రాణములు కావే అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ నవ్వింది. అంతేవాసులు ఎంతమంది ఉంటే అంతమందితో రా, ఇంతే పెడతాను అనుకోకు, అంతేవాసులందరికీ ఎంతైనా పెడతాను రండి. కాకపోతే మధ్యాహ్న సమయం అయ్యింది కనుక గంగానదికి వెళ్ళండి, స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకోండి, రండి, రాగానే మీకు భోజనం పెడతానన్నది. అమ్మయ్య అనుకున్నాడు ఆయన. అంటే అంతమందికి పెడతానది కదా, చూద్దాం ఆవిడ ఎంత బాగా పెడుతుందో, ఆవిడ సామర్థ్యం ఏమిటో అనుకుంటూ అందరూ పరుగు పరుగును వెళ్ళారు. సాధారణంగా గంగానదికి వెళితే ఏం చేస్తారు, ఘాట్లో దిగి దిగ్గానే దబాదబా అందులో దూకుతారు, స్నానాలు చేసి గంటైనా బయటికి రారు. మనం చూస్తూనే ఉంటాంగా. మళ్ళీ సందట్లో సడేమి అని కొంతమంది విశాలమైన కళ్ళు కలిగినటువంటి వాళ్ళు గురువుగారి కాళ్ళు చాలని ఆ కాళ్ళ మీద నీళ్లు వస్తారు. ఇక అక్కడ నుంచి అందరూ కాళ్ళ మీద పోస్తారు. ఈ గురువుగారిని ఎండలో నిలబెట్టారు, బయటకు కూడా కదలనివ్వరండి, ఆ రేవులో నిలబెట్టేసి ఓ చెంబులకి చెంబులు నీళ్ళు వేయటం. అసలు అక్కడ ఉన్నదే గంగ. ఆ గంగలో అప్పటిదాకా నా కాళ్ళు తడిసున్నాయి కదా, ఆ కాళ్ళ మీద నీళ్లు పోసి గోల్డ్ని పడి చేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే కాళ్ళు కడుక్కోద్దు అంటారు డాక్టర్ గారు పదే. కాబట్టి చేదస్తం కొత్త తగ్గాలి. సాధారణంగా రేవుల్లోకి వెడితే స్నానం చేసి ఎక్కువసేపు సంధ్యావందనం చేసుకుని అక్కడ ఈతలు కొట్టి వస్తారు కదా. కానీ అప్పటికి 7 రోజులు ప్లస్ 8వ రోజు పగలు అయ్యాయి, అంటే 7.5 డేస్, 7.5 రోజులు గడిచింది. దానివల్ల కడుపంతా భగభగలాడిపోతూ ఉండడం వల్ల, నీరసం ఎక్కువైపోవటం వల్ల, తట్టుకోలేకుండా ఉన్న ఈ వేదవ్యాసాదులు ఏదో బుడుంగని ములిగి లేచిపోయారంతే. అంతపూర్వం అయితే వీళ్ళంతా ఏం చేసేవారు అన్నమాట, గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ కడితే దారిలో కనపడిన కుండంలో వీళ్ళే ఓ తువ్వాలు కట్టేసుకోవడం, పైన చొక్కా తీసి పారేయటం, కళ్ళజోడుతో సీతంగా ములిగిపోవడం, పైగా ఎంత విభూతి ఎట్టుకుని అలా కాశీ వెడితే అక్కడ మొలగడం, కనిపించిన కుండంలో కల్లా, అది మురికి నీళ్ళ కుండమైనా స్నానం చేసిన వాళ్ళే ఈ పూట ఆకలి తట్టుకోలేకపోవటం వల్ల 1-2 నిమిషాల్లో స్నానం ముగించుకుని చక 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 అర్ఘ్య ప్రదానం చేసేసారు, చేసామా లేదా అన్నట్టుగా పోసి పారేశారు నీళ్ళంతే. అంటే ఇప్పుడు వీళ్ళకి పూజ కంటే, సంధ్యావందనం కంటే, అర్ఘ్య ప్రదానం కంటే ఆకలి ఎక్కువైపోవటం అన్నమాట. అందువల్ల ఆ విధంగా తొందరగా ముగించుకొని సంధ్యావందనాదులు అర్ఘ్య ప్రదానాదులు విభూతి పూసుకుని పరుగు పరుగునొచ్చేశారు. అన్నం పెడతాను అని పిలిచిన 35వ ఇంటికి. పట్టుమని పావు గంట నుంచి 20 నిమిషాలు అయిపోయిందిటండి మొత్తం కార్యక్రమం. అలా పరుగు పరుగును వచ్చిరాగానే ఇంటి తలుపులు తీసుంచింది ఆవిడ. ఆ లోపల సున్నము వేసినటువంటి ఒక పెద్ద అరుగు ఉంది. సున్నము నిగిడించినట్టి జోడరుగులపై బాగా మంచి సున్నం వేశారు. వేసవి కాలంలో కూడా ఆ సున్నం మీద కూర్చుంటే ఒంటికి అంటుకోదు సున్నం, కానీ చల్లగా ఉంటుంది వాతావరణం. చలికాలంలో వెచ్చదనం ఇస్తుంది. అటువంటి సున్నాలు ఉండేవి ఆ రోజులు. అలాంటి జోడరుగులు అంటే ఇటు అరుగు ఇటు అరుగు, మధ్యలో వడ్డం చేసుకోవచ్చు. అంటే ఇటు కూర్చోవచ్చు ఇటు కూర్చోవచ్చు, ఇప్పుడు మధ్యలో తోటి గ్యాప్ పట్టి పెట్టారు మీరు, అలా ఉన్నాయన్నమాట. అవి జోడరుగులు అంటే. ఆ అరుగు ఎంత విశాలం అంటే ఈ అరుగు మీద ఆ అరుగు మీద ఏకదాటిన 10,000 మంది కూర్చోవచ్చు. వీళ్ళు ఉన్నదే 10,000, అంటే ఇటు 5,000 ఇటు 5,000 కూర్చున్నారన్నమాట. ఆ 5,000 కూర్చున్నాక అగ్రస్థానంలో గురువుగారిని కూర్చోబెట్టారు. కొంత నయ్యం, గురువుగారు మీరు ఆఖరి కూర్చోండి అనకుండా ఫ్రంట్ సీట్ ఇచ్చారు. కొన్ని చోట్లయితే మా గురువుగారు ఎంత మంచివారో ఫ్రంట్ సీట్లన్నీ మావండి, ఆయన బ్యాక్ తోసేద్దామండి, వెనక తోసిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా వేదవ్యాసుని శిష్యులు ఆ యుగం నాటి వాళ్ళు కనుక మొదటి స్థానం ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు అక్కడికి 35 వచ్చింది. నాయనలారా మీ అందరికీ పొద్దు పోయింది, ముందు ఆకులు వేయిస్తున్నాం అంది. మంచి మంచి ఆకులు, అరిటాకులు తెచ్చారు. మళ్ళీ దిక్కుమాల ప్లాస్టిక్ ఆకులు కాకుండా, ప్లాస్టిక్ ఆకుల్లో తింటే మళ్ళీ కడుపులో రోగాలు వస్తాయి. అందుకని మంచి అద్భుతమైన అరటి ఆకులు, పెద్ద పెద్ద ఆకులు తెచ్చారు. ముగి విర్రసి కర్రకు గోడక పగులక వెడలుపును నిడుపు పసిమియుగల లేజిగురటాకుల వెట్టిరి దిగదిగన దేవి యాజ్ఞ దివ్య పురంధ్రుల్. మువ్వ విరిసి, అరిటాకులు ఏమవుతాయి ముందులో ముడుచుకుని ఉంటాయి కదా పుట్టినప్పుడు, దాన్ని మువ్వ అంటారు. అది అలా విచ్చుకుంది అంటే అప్పుడే విచ్చుకున్న ఆకు అన్నమాట. ఆ ఆకు ఎలా ఉంది, కర్రకు గోడక, ఏమాత్రం పెళుసుదనం లేదు. ఆకు ముదిరితే ఓ రకమైన ఆకుపచ్చదనం మారిపోయి విచిత్రంగా మారిపోతుంది, గట్టిగా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. అలా కరకుదనం లేదు, పగిలిపోలేదు. కొంతమంది ఆకులు వేస్తారు సగం పగిలి ఉంటాయి, చారు కింద కారిపోతుంది. ఈ పోసుకున్న వాడు బేరం అనాలి. చారు అయితే అలా కిందకు వచ్చి పంచి తడిసిపోతే అనుమానం వచ్చింది. ఒకసారి ఒక ఆయన అనౌన్సర్ ఉన్నాడు అక్కడ, ఆయన ఆకేసుకు అన్నం కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చారు కారి ఆయన దగ్గరికి వచ్చింది. నాకు అనుమానం వచ్చింది, ఈ అన్నం తింటున్నప్పుడు ఏమైనా తేడా వచ్చి పోయేసాడేమో అక్కడే. కాబట్టి అలాగే చారు కూడా వెదకొస్తూ ఉంటుంది, మజ్జిగలు వెదకొచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా పగిలిపోకుండా మంచి వెడల్పు నిడుపు అంటే పొడుగు కూడా కలిగిన పసిమి రంగులో మిసమిసలాడిపోతున్న లేత చిగురు అరటాకులు పెట్టారన్నమాట. లేజిగురు అరటాకులు పెట్టిరి దిగదిగ నా దేవి యాజ్ఞ దివ్య పురంధ్రుల్. శీఘ్రంగా ఆ దివ్య పురంధ్రులు అంటే దాన్ని బట్టే తెలిసిపోతుంది మీకు ఆ సంబోధన బట్టి ఏం తెలుస్తోంది. సాధారణంగా పురంధ్రి అనే శబ్దమునకు స్త్రీ అని అర్థం, ఉత్తమ స్త్రీ. దివ్య పురంధ్రి అంటే దేవతా స్త్రీలు. వాళ్ళు దేవతా స్త్రీలు వచ్చి ఆకులు వేశారు. ఎందుకు వేశారు, ఆ వడ్డించేది అన్నపూర్ణ గనక, అన్నపూర్ణాదేవి ఆజ్ఞ వల్ల దేవతా స్త్రీలే ఆకులు వడ్డించారు. అది కూడా ఆలస్యం చేయలేదట, దిగదిగ అంటే చాలా శీఘ్రంగా, వెరీ క్విక్ అన్నమాట, అంత వేగంగా వడ్డించారు. కూర్చున్న తర్వాత చేదస్థంతో ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి ఆకు వేసి ఇవన్నీ అయ్యేసరికి తెల్లారిపోతుంది. కొంతమంది భోజనం పెడితే ఈ లోపు మనకు కళ్ళు బయలు గమ్ముతాయి. అందుకని అలా కాకుండా 1-2 నిమిషములలో చెక్క 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 ఆకులన్నీ పెట్టేశారు. ఆ తర్వాత ఇప్పట్లా కదగా భోజనానికి ముందు అర్చనలు చెయ్యాలి. వాళ్ళ ఎత్తి మీద అక్షతలు వేసేవారు, దర్భలు వేసేవారు, పువ్వులు ఇచ్చేవారు, పిలకల్లో పువ్వులు పెట్టేవారు, ఇప్పుడు చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. ఆ తర్వాత కర్పూరం ఇచ్చేవారు, గంధం ఇచ్చేవారు. అందుకే మీరు తద్దినాల్లో కూడా చూస్తారు కదా, ఈ తద్దినాల్లోకి దేవతార్చనలు కూడా చేశారన్నమాట. అయ్యం గంధ అని ఇంత గంధం బుయ్యాలి. ఇవన్నీ అయితే కానీ భోజనం పెట్టరు. ఇప్పుడు మీరంతా సుఖంగా హాయిగా ఆకట్టుకు తినేసి పోతున్నారు, కానీ పూర్వకాలంలో చాలాసేపు కూర్చోబెట్టి అదో తంతు ఉండేది. తంత అయ్యేలోపు వీడు అంత అయిపోయేది. నీరసంతో ఉన్నవాడికైతే ఈ తంత అయ్యేసరికి సగం నీరసం వచ్చేది. అందుకనే నీరసంగా ఉన్నవాళ్ళకి తొందరగా అన్నం పెట్టేవారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మొత్తం మీద ఆ శాస్త్రం ఉండేది, అవన్నీ చేసేవారు. పంక్తి పంక్తికి వచ్చి అందరినీ గంధం అందిందా ధూపం అందిందా అంది ఆవిడ. కానీ అనడం కూడా మహావేగంగా. ఇక్కడ ఒక అనుమానం వచ్చిందండి వాళ్ళకి అప్పటికే. ఏమిటది, 10,000 మంది దగ్గరికి ఇంత వేగంగా ఒక క్షణంలో ఒక ఆవిడ వచ్చి మీకు గంధం అందినదా, ధూపం అందినదా, ఆకులు వచ్చాయా, నీళ్ళు వచ్చాయా అని అడుగుతోంది. ఇంత వేగంగా ఎలా జరిగింది అని అంటే అంతమందికి అన్ని రూపాలు ధరించి అడిగింది అనమాట ఆవిడ. నాబోటివాడైతే 10,000 మంది దగ్గరికి ఇచ్చేవన చచ్చి వరకు వెళ్ళొచ్చేసరికి మీకు మధ్యాహ్నం 2 అవుతుంది. కానీ ఆవిడ మహాత్మురాలు గనక 10,000 రూపములతో అందరినీ పలకరించింది అనమాట. ఆ తర్వాత ఏమంది, ఇందరుగూడి శాంతి పఠియింపుడు మజ్జనమాచర్యంపుడర్ధేందు కళా కిరీటునకు ఈ అమృతాన్నములీ పదార్థముల్ మందగతిల్ భుజింపుడు సమస్త జగత్పతి కాశికాపురీ మందిర విశ్వనాయకుడు మాపతి ప్రీతి వహిల్చుగావుతల్. నాయనలారా, భోజనానికి ముందు శాంతి మంత్రాలు చదవాలి. అందుకని ఉపనిషత్తుల్లోన శాంతి మంత్రాలు పఠించండి, కొంచెం తొందరగా పఠించుకోండి. గురు శిష్యుల మంత్రాలు ఉంటాయి కదా, అలాగే భద్రం కర్ణే భిశృణుయామ దేవాహ, ఈ శాంతి మంత్రాలన్నీ చదవాలి. అందుకని వీరంతా ఉపనిషత్తు వాక్యములు వల్లించండి. ఆ తర్వాత శివుడికి మానసికంగా అభిషేకం చేసుకోండి. ఇవన్నీ అయిన వెంటనే కంగారు పడకుండా నిదానంగా భోంచేయండి. ఊ గుటుక్ గుటుక్కు మింగేయకండి. దొరికింది కదా అని బూర్లు అమ్మని ఆకలితో ఉన్నారు కదా అని మింగారంటే గొంతు కట్టుబడతాయి. అందుకని కొంచెం కొంచెం జాగ్రత్తగా తినండి అని పలికింది. పలికితే వ్యాసుడు పక్క వాళ్ళకే చూశాడు, ఏమిట్రా తినండి అంటుంది ఇవిడ, ఏం తింటాం ఇక్కడ, ఆకులు తప్పేమీ లేవు. ఆకులు వేసింది, లోపల నుంచి వడ్డన చేసేవాళ్ళు ఒక్కళ్ళు రారు. అందుకని లోపల నుంచి వడ్డన చేసేవాళ్ళు గుండిగలు ఏమైనా తీస్తున్నారా అని వంటింట్లోకి ఇలా తొంగి చూశారు. వంటిల్లు పక్కనే ఉందిలేండి, అందుకని దొంగతనంగా ఇలా తొంగి చూశారు. రామరామ, ఆ వంటింట్లో పొయ్యి వెలగలేదు, పొగలేదు పొయ్యిలోంచి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చాయి, కానీ పూర్వకాలంలో కట్టెలతో వంట చేసేవారు కదా, ఆ కట్టెల్లో ఏం రావాలి, పొగ రావాలి, అది లేదు. వండిన చొప్పును పొగయు వాసనయున్ పొగ పారు చందమున్ భాండ సమృద్ధి సంపదయు పాక విభూతియు సర్వమంగళం భూ. సర్వమంగళం అంటే ఏమీ లేదని అర్థం ఉండవు. లోపల వండినటువంటి విధానం కనపడలేదు, పొగలేదు, కట్టెల పొగలేదు. కనీసం కట్టెలు ఊళ్ళో నుంచి పొగ రాకపోయినా బాగా ఎండిపోయిన కట్టెల్ని పొయ్యిలో పెడితే పొగ రాకపోవచ్చు. వాసన రావాలిగా, పప్పు వండితే ఒక వాసన వస్తుంది. మాకు ఆదివారం వచ్చిందంటే ఈ పక్కన వస్తుంది అద్భుతమైన వాసన, దెబ్బకి 3 రోజులుగా తిన్న ఆహారం అంతా గొంతుకులోంచి బయటకు వస్తుంది. ఆ వాసన కాకపోయినా మనకి లోపల మహానుభావులు వండుతున్నారు కాబట్టి, పైగా తినేవాళ్ళు మహానుభావులు కాబట్టి ఓ పప్పు వాసనో, నేతి వాసనో, చారుపో పెట్టిన వాసనో, లేకపోతే సాంబారు వాసనో, అప్పడాల వాసనో, ఇంకో వాసనో ఏదో రావాలి కదా. ఏ వాసన లేదు, పొగలు చూరుకున్నట్టుగా కనపడటం లేదు, గిన్నెలు కూడా లేవు. భాండ సమృద్ధి సంపదయు, కనీసం లోపల గుండిగలు కూడా లేవు. ఇది అన్నం గిన్నె కనపడదు, పాయసం గిన్నె కనపడదు, చారు గిన్నె కనపడదు, అన్నీ బేరే. వంటలు మొత్తం మీద ఏమీ కనపట్టలేదు, అన్నీ సర్వమంగళం అనమాట. సర్వమంగళం అంటే ఏమీ లేదని చెప్పడం అనమాట. అండజయ అన్నరిత్త ప్రియమాడెడు, ఈ సుందరాంగి ఉట్టుట్టి కబుర్లు చెబుతోంది. భోజనానికి రమ్మని పిలిచి కూర్చోబెట్టి ఆకులేసి తినండి తినండి అంటుంది, ఏమి కనపట్టం లేదు. కాబట్టి ఈవిడ అసత్యం ఆడుతోంది. నేడును భోజనం లేకుండుట కాననయ్యే, ఈరోజు కూడా భోజనం దొరకకపోవటం ఖాయం, సందేహం లేదు. లోపలికి చూస్తే మాత్రం ఏం కనపడటం లేదు కనుక ఈ పూట కూడా మనకి భోజనం లేకపోవడమే కనపడుతున్నది, మనకి భోజనం లేదు. అశితోత్పల గంధియు ఏమి మాయయో, అసలు ఈవిడు చూస్తే ఈవిడు కూడా మాయలా కనపడుతోంది. ఈ మాట్లాడేవిడు కూడా మాయాస్వరూపిణి, నిజంగా అమ్మవారు మాయే కదండి, మహామాయాస్వరూపిణి. యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత, ఆవిడే మహామాయ. అమ్మవారి గురించి సప్తశతిలో మహామాయా ప్రయచ్చతి అంటారు, వైష్ణవమాయ, జగన్మాయ. అందువల్ల ఈవిడ కూడా మాయేమో, మాటలు మాయ, వంట మాయ, ఈవిడే పెద్ద మాయ, వెరసి ఉత్తమాయ. చూద్దాం. పై పైకి కబుర్లు చెప్పి ఆకులు వేసి అన్నం తినండిరా అంటుందా? అన్నం పెట్టకుండా ఏం చేస్తుందో చూద్దాం. అన్నం పెట్టకపోతే అప్పుడే చూస్తాను అని లోపల కసికసిలు ఆడిపోతున్నాడు. మళ్ళీ అంతలోనే అనుమానం వచ్చింది, ఇంతమందిని కూర్చోబెట్టి శాంతి పాఠం చదవండి, శివుణ్ణి అభిషేకించుకోండి, కడుపు నిండా తినండి అని చెబుతున్నావిడ, మిథ్యా సృష్టి అవుతుందా? ఉట్టినే మనల్ని కూర్చోబెట్టి ఏడిపించవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఈవిడికి? ఇప్పుడు అన్నం పెట్టలేకపోతే పెట్టలేకపోయారు అంతే కదా. ఇంట్లో కాశీలో చాలామంది ఉన్నారు, వాళ్ళంతా గెట్అవుట్ అన్నారు. ఈవిడు కూడా అలా పొమ్మనాలి కదా, పొమ్మనకుండా ఉత్తినే కూర్చోబెట్టి అసత్యాలు ఆడవలసిన అవసరం ఆవిడకేం వచ్చింది అని మళ్ళీ అనుమానం వచ్చింది. నిజంగా చెప్తాను, ఆకలికి మాడిపోతున్నప్పుడు ఈ చందం చూడగానే ఇన్ని రకాల ఆలోచనలు వచ్చేటి వాళ్ళందరికీ. కానీ ఈ దివసంబును నిన్నటి ఎట్లగాక, కానీ ఈ దివసంబునునే నిన్నటి ఎట్లగాక, ఏమనగనపో సానంబులు వడ్డిల్చిరి మానవతి జనులు లీల మహిది విజులకును. పోలే, ఈరోజు కూడా నిన్నట్లాగే అన్నం పెట్టకుండా ఉంటారా? అప్పుడే చూద్దాం, ఇంతమందిని చంపిన పాపం వీళ్ళకి చుట్టుకోదా అనుకున్నాడు ఆయన లోపల లోపల. ఇప్పుడు ఇంకా కోపం రావట్లా, ఇందాకంటే శాపం పెట్టాలనుకున్నాడు కానీ ఇప్పుడు చలబడిపోయాను ఏమనుకున్నాడు. పోన్లే, మన చావుకి వీళ్ళే కారకులు అవుతారు, ఈరోజు కూడా అన్నం పెట్టకపోతే ఏమవుతుందిలే, సద్దాం ఇక్కడే, ఏమైతే అవుతుంది అనుకుంటూ ఉండగా పంచపాత్ర ఉద్ధరణులు పట్టుకొచ్చారు. ఎవరు? అక్కడున్న దివిజ జనం, దేవతా స్త్రీలు అందరి దగ్గరికి రావడం, చెయ్యిలు చాపండి అన్నారు, చేతులు చాపండి అని కానీ చాపారట. చేతిలో ఆ పోషణలు పోశారు. ఆ పోషణం అంటే ఆపహ, నీరు అశనముగా తీసుకున్నట, ఆహారంగా తీసుకున్నట. పూర్వం విస్తరాకులు అన్నీ వడ్డించాక చేతిలోకి నీళ్లు తీసుకుంటారు, ఆ నీటితో ఉన్న చేతిని విస్తర చుట్టూ తిప్పి మంత్రపూర్వకంగా, వేద మంత్రపూర్వకంగా, గాయత్రి మంత్రపూర్వకంగా తాగుతారు. అన్నం తినడానికి ముందు నీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల ఆహారం జీర్ణమవుతుంది, పవిత్రమవుతుంది. కొద్దిగా నీరు తాగితేటే అన్నం తినడానికి ముందు ఏమవుతుందనమాట, జీర్ణశక్తి పెరుగుతుంది. కొంచెం మళ్ళీ గ్లాసుడు తగ్గకూడదు గడగడ, కొద్దిగా మూడు ఉద్ధరణ నీళ్లు మాత్రం తాగాలి. తద్వారా అన్నము పవిత్రమవుతుంది మంత్రం వల్ల. ఈ తాగిన నీరు పవిత్ర జలం అవడం వల్ల కడుపుకి నిశుద్ధి చేస్తుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అందుకని ఆపువసన పోసేవారు అన్నమాట. ఆ ఆపువసన శబ్దం భాషరాని మహానుభావుల నోట్లో పడి ఔపాసన ఔపోసన ఇవన్నీ ఇంకొచ్చి ఎంత చెత్తగా మాట్లాడాలంటే అని మాట్లాడేశారు. ఈ మధ్యన ఇంకో కొత్త ఆయన తయారయ్యాడు. పుత్రిక అంటేట, ఒక్కతే కూతురైతే పుత్రికట, తక్కిన వాళ్ళు కూతురుట. అసలు కూతురనే శబ్దం తెలుగు పదం, పుత్రికకి అర్థం కూతురే, పుత్రిక సంస్కృతం, కూతురు తెలుగు పదం. ఈ రెంటికి ముడిపెడతాడు, బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టినట్టుగా. పుత్ అంటే ఏమిటి అర్థం తెలుసా? అదొక నరకం. ఆ పుత్ అనే నరకము నుంచి త్రాయతే ఇది పుత్రః, రక్షిస్తాడు గనక పుత్రః, పుత్రుడు అంటే పుత్ అనే నరకము నుంచి రక్షించువాడు. మరి పుత్రిక అని ఎందుకన్నారు? ఈ నరకము నుంచి రక్షించేటటువంటి ఒకనొక కుమారుణ్ణి ఆ వంశానికి అందించున్నది గనక పుత్రిక. అనగా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఒక కూతురు ఉంది, ఈ కూతురుకు పుట్టేటటువంటి కొడుకు అక్కడెక్కడన్నా తద్దినంలో కూర్చుంటే ఆ వంశం వాళ్ళు తరిస్తారు, అందుకని అన్నమాట పుత్రిక అన్నారు. భవిష్యత్తులో పుత్ అనే నరకము నుంచి ఆ వంశస్థుల్ని రక్షించడానికి ఒకనొక కుమారుణ్ణి ఇవ్వబోతున్నది అని అర్థం అన్నమాట. ఇవి తెలియక త్రా అంటే రక్షించుట, అందులోంచి ఏర్పడింది పుత్రిక అని తెలియక పుత్రిక వేరు ఇంకోటి వేరు అని పిచ్చి పిచ్చి వాళ్ళు అవుతారే, సంస్కృతంతో పాండిత్యంతో సంబంధం లేక. అవి పట్టించుకోకండి. ఎన్ని రకాలు విచిత్రమైన వాళ్ళంతా తయారయ్యారు ఈ ఫేస్బుక్లోటిని, ఈ యూట్యూబ్లు వచ్చాక. ఒక్కనాడు వాడికి వ్యాకరణం అంటే ఏంటో తెలియదు, ఏది బాల వ్యాకరణమో తెలుగు వ్యాకరణమో తెలియదు, ఏది సంస్కృతంలో ఉన్న వ్యాకరణమో పాణినీయ వ్యాకరణమో తెలియదు, లఘు సిద్ధాంత కొమ్ముదైనా చదవడు, నోటికి వచ్చినట్టు చెప్పేటి. కాబట్టి నాయనలో కొంచెం జాగ్రత్తగా వినాలి. ఆపోశనము అనాలి, ఏమనాలి? ఇప్పుడు అందరి చేతుల్లోనూ ఆపోశనలు పోశారు. పోసిరా ఎల్లవారికా పోశనములు, ఆరగింపుడు లెండు మీకమృతమస్తు ప్రొద్దువోయనుజుండని బుజ్జగిల్చి మృక్కి అంజలి ఎత్తె నమ్ముదుక పండతి. అందరి చేతుల్లో నీళ్లు పోసాక అప్పుడు ఆవిడేమంది, నాయనలారా ఆ పోసిన ఎత్తండి, మీకు అమృతం వంటి ఆహారం లభించుగాక, శుభం కలుగుగాక. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, 1 గంట దాటిపోతున్నది, ఇంకెందుకు ఆలస్యం, కడుపు నిండా తినండి, కావలసినవి తినండి అన్నది. ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళు, ఎందుకని ఏముంది అక్కడ, ఆ పోసిన పోసారు చేతిలో నీళ్లు, ఆకు చూస్తే ఖాళీ, ఆ పోసిన పట్టినట్టుంది, అన్నీ వడ్డించాక కదా ఆ పోసిన పోయాలి, అందుకని ఏం ఆ పోసిన పట్టడం తల్లో అన్నట్టుగా చెయ్యి ఊపాడు, పట్టండి అంది ఆవిడ. నిజానికి శాస్త్ర ప్రకారంగా ఖాళీ ఆకు మీద ఆ పోసిన పట్టకూడదు, అన్నీ వడ్డించిన తర్వాత ఆఖరిన కాస్త నెయ్యి వస్తారు. ఏం పోయాలి? నెయ్యి, ఒరిజినల్ నెయ్యి, కొవ్వు నెయ్యి కాదు, కొన్ని లడ్డూల్లో ఆ మధ్యన కలిపిన నెయ్యి కాదు, మంచి నెయ్యి పోసిన తర్వాత అప్పుడు ఆ పోసిన పట్టండి అనగానే నీళ్లు చేతిలో పోసుకొని తెప్పాలి. ఏమీ లేకుండా పడితే దోషం. కానీ ఆవిడ ముఖంలో ఏదో ఒక తేజస్సు ఉంది, ఆవిడ ఆ పోసిన పట్టండి అనగానే కాదు అనలేక పట్టేశారు వాడు. అదే దివ్యశక్తి. కొంతమంది ఆజ్ఞాపిస్తే ఏ పనైనా చేయగలుగుతారు, కొంతమందిలో కొన్ని దివ్యశక్తులు ఉంటాయండో. ఇప్పుడు చంచులక్ష్మి ఉంది, ఆవిడ ముఖం చూస్తే చాలు విష్ణు అంతటి వాడు నరసింహస్వామి చల్లారిపోయాడు. అంటే లక్ష్మి కళ ఉన్నది, ఆ కళ ఉన్నవాళ్ళు ఏ కులంలో పుట్టినా ఏ మూలన్నా సరే వాళ్ళు అలా చూస్తే జ్ఞానోదయం అవుతుంది, పండితులకు కూడా కళ వస్తుంది. భగవంతుడంతటి వాడు చంచులక్ష్మిని చూచాక తన ఉగ్రత్వాన్ని చల్లార్చుకున్నాడు. అది వాళ్ళ శక్తి అంతే, ఆ కళాశక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ కళాశక్తితో ఏదైనా చేయించగలుగుతారు. కాకపోతే వాళ్ళు చీటికి మటికి అలిగితే కొంచెం ఇబ్బంది అనుకోండి అవుతారు వాళ్ళకి, అదో ఇబ్బంది. కానీ ఏది ఏమైనా ఆ శక్తి శక్తే కదా, ఆ శక్తికి లొంగిపోవలసిందే. ఇక్కడ అమ్మవారు ఎదుర్కొండ మహామాయ, ఆ మహామాయ స్వరూపిణి ఆపోసిన పట్టండి అనగానే ఇంకెవ్వరూ మాట్లాడలేదు. ముందేమో సంకోచించారు, నేను చెప్పాను ఆపోసిన ఎత్తండి అంది ఆవిడ, అందుకని ఎత్తేశారట. ముత్తైదుభయాజ్ఞ విప్రనికరం బాపోశనం బెత్తినల్ సామర్థ్యం బది ఎట్టిదో నిఖిలముల్ సంపూర్ణమై పత్ర పాత్రీ మధ్యం బున పిండి వంటకములు దివ్యాన్నముల్ షడ్రసీ సామగ్రి రుచిమత్ పదార్థ చయముల్ సంధిల్లి నొక్కుమ్మడిల్. ఆ ముత్తైదు ఆజ్ఞాపించగానే ఇక వారు మాట్లాడకుండా మంత్రం చదివి ఆపోసిన ఎత్తారు. అలా ఎత్తడంతో ఆ మహాత్మురాలి యొక్క సామర్థ్య ప్రభావం వల్ల ఆకులు అన్నీ వచ్చి పడిపోయాట. ఆవిడ సామర్థ్యం ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే అక్కడన్నాడు, ఆవిడ గొప్పతనం ఎటువంటిదో మేము ఊహించలేకపోయాం, తర్వాత తర్వాత తెలిసింది. కానీ ఆ మహాత్మురాలు ఆపోసిన పట్టు అనడంతో ఒక్కసారిగా నిఖిలమున్ అంటే అది తీయడానికి లేకుండా సమస్త పదార్థాలు కూడా ఆకులోకి వచ్చి పడిపోయాయి. పిండి వంటలు, దివ్యాన్నములు, 6 రుచులతో కూడినటువంటి సామగ్రులు వచ్చి పడిపోయాయి. కటువు, తిక్తము మొదలైనటువంటి 6 రకాల రుచులతో కూడిన పదార్థాలను వచ్చి పడ్డాయి. తీపి పదార్థాలు, పుల్లని పదార్థాలు, కారం పదార్థాలు, మధుర పదార్థాలు, కొద్దిగా వగరు చేదు ఉన్నటువంటి పదార్థాలు, ఇలాంటి పదార్థాలు మళ్ళీ వాటిల్లో ఒక్కోటి దీంతో దాంతో కలిపినవి, ఒక్క దిక్కుమాల వెళ్ళపోవకే తప్ప మిగతా అన్నీ కూడా దబ 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 వచ్చి పడిపోయారన్నమాట. ఒకటి ఉల్బణం, అనుల్బణం, ఉల్బణానుల్బణం, ఇలాంటి రకరకాల పదార్థాలు వచ్చి పడ్డాయన్నమాట. కొద్దిగా మీకు తెలుసలేదు, పులిహారలో కూడా లైట్గా బెల్లం కలుపుతారండి, అవి అది కలిపితే ఒక రకమైన పులుపు దొరుకుతుంది, కొద్దిగా కలుపుతారు, అది కలిపినట్టు చెప్పరు వాళ్ళు. చింతపండు పులుసు బాగా మరగబెట్టిన తర్వాత పోపందులో కలిపేటప్పుడు కొద్దిగా బెల్లం వేస్తారు, దానివల్ల కూడా పులిహార బాగుంటుంది. ఎక్కువ బెల్లం వేస్తే దరిద్రంగా ఉంటుంది, అందువల్ల క్లుప్తంగా వేస్తే రుచిగా ఉంటుంది. అటువంటి పదార్థాలు అన్నీ వచ్చి దబ పడిపోయాయి. పప్పు, పిండి వంటలు, పాయసములు, నేతులు, గుడం అంటే బెల్లం ముక్కలు కూడా వేసేవారు అండి. ఇప్పుడంటే ఈ బెల్లాలన్నీ కృత్రిమం, కానీ పూర్వకాలంలో మంచి ఒరిజినల్ బెల్లం తయారు చేసేవారు. ఆ బెల్లాన్ని నేతిలో ముంచుకు తినేవారు. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఘృతంబులు గొడములు అన్నారు. ఒకటేమో పప్పుట, తర్వాత పిండి వంటలు, పాయసములు, ఘృతములు, గొడంబులు, కుప్పలుగాగా ఎక్కడ కుప్పలు కుప్పలు కింద పడ్డాయి మళ్ళీ. ఏదో ఇంత బెల్లం ముక్క తింటేనే మన పని అయిపోతుంది. నేను చెప్పాను నాకు శిష్యుడు ఉన్నాడు, వాడికి ఇస్తే ఓ 5 కేజీల బెల్లం నేతిలో ముంచుకు తింటాడు, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రాగలడు. అదొక అదృష్టం. అలా కుప్పలు కుప్పలుగా వచ్చి పడ్డాయి. ఇక భోజనంలో అన్నం అయితే మంచి నివార ధాన్యం, శ్యామాక ధాన్యం వంటి ధాన్యాలతో తయారు చేసిన తెల్లని అన్నం, పచ్చకర్పూరం మొదలైన వేసిన లడ్డూలు, కమ్మని తాలింపులు పెట్టినటువంటి చారులు, ఇటువంటివన్నీ వచ్చి పడ్డాయి. ఇక వీళ్ళకి ఆకలి అంతకంతకీ పెరిగిపోయింది. ఆ పోషణలో శక్తి ఉందండోయ్, అందువల్ల 7 రోజులు అయితే గ్యాస్ ట్రబుల్ వస్తుంది మీకైతే. అంటే అఫ్కోర్స్ మీకు అనకూడదు, నాకు అనుకుందాం, ఎందుకంటే మీరు ఆరోగ్యవంతులేమో మాకేం తెలుసు మీ శక్తి. కానీ ఎక్కువసేపు తినకపోతే కడుపులో వాయువులు తయారవుతాయి. ఆ రోజుల్లో వాళ్ళకి ఆ దౌర్భాగ్యపు రోగాలు లేవు. పైగా ఆవిడ ఇచ్చిన నీళ్లు తయారుగా ఆపోసినా దాంతో గ్యాస్ ఎక్కడుంది, అసలు లోపలికి వెళ్ళడంతో భస్మం అయిపోతున్నాయటే. భారతంలో రాస్తాడు భీముడు బెల్లపు అచ్చులు దెమ్మలు దెమ్మల కింద ఇచ్చారట, నెయ్యేమో కుండలతో ఇచ్చారట. ఈ బెల్లం తినేయడం, నేతికొండతో నెయ్యి తాగేయడం, ఏది మంచినీళ్ళు తాగినట్టుగా 18 కుండలు నెయ్యి గడగడ తాగాడు ఆయన. తెలుసా కొండ మీ మొహం మండ అన్నట్టుగా తాగేశాడు. అది తాగిన తర్వాత ఏమో బెల్లపచ్చులు తిన్నట్ట. అలా ఇస్తూ ఉంటే అనంత బలం వచ్చింది. వీటితో పాటు మళ్ళీ ఏమిటి ఓ 100 కేజీల వంకాయలతో వండిన గుత్తి వంకాయ కూర 100 కేజీలు, పప్పు 50 కేజీలు, పులిహార, దద్దోజనాలు, పెరుగులు, మళ్ళీ పెరుగు అన్నం తిన్న తర్వాత మళ్ళీ పాయసం, పాయసం తిన్న తర్వాత మళ్ళీ పులిహార, ఇవన్నీ తిన్న తర్వాత బకాసురుడు కోసం ఏం చేశారు, మొత్తం ఓ బండి నిండా నింపేశారు సామాను. ఆ సామాను పట్టుకెళ్ళి ఏది భోజనం అయిన తర్వాత బకాసురా అని పిలిచి వాడు వచ్చేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని మళ్ళీ తినేశాడు బండిలో కూర్చొని. దాంతో బకాసురుడికి వండిపోయింది, వీపు మీద ఒక గుద్దు గుద్దాడు. గుద్దితే పక్కకి తిరగలేదటండి, ఒరే ఐ డోంట్ కేర్, ఫుడ్ ముందు, నువ్వు ఎన్ని బెడ్డలతో కొట్టేశారో ముందు తిండి తినకుండా వెనక్కి తిరగనని వాడు గుద్దిన పట్టించుకోకుండా అన్నం తిని యమునా నదిలో శుభ్రంగా నీళ్లు తాగి కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు రారా అని యుద్ధానికి వెళ్ళాడు. సాధారణంగా ఈ తిండి తింటే నిద్రపోతాం మనం, ఆయన నిద్రపోలేదు. కాబట్టి ఎంత తప్పుడు సినిమాలు తీశారో ఆలోచించండి. మత్తు వదలరా అని పడుకుంటే నేను లేపాడు ఆ కృష్ణుడు. అసలు కృష్ణుడికి ఆయనకి అప్పటికి సంబంధం ఉందా? పెళ్ళి అయిన తర్వాత ద్రౌపదీ స్వయంవరంలో కృష్ణుడు చూశాడు. అప్పటిదాకా కృష్ణుడు, భీముడు, పాండవులు ఒకరినొకరు చూసుకోలేదు. చూడండి ఎంత అన్యాయంగా తీస్తున్నారో పిచ్చి సినిమాలు. సినిమాలు చాలా బాగుంటున్నాయి, పైకి పాటలు బాగుంటున్నాయి, కానీ కల్పితం ఎక్కువైపోయాయి. అలా కల్పితం చేయకూడదు. సరే అదో పక్కన పెట్టండి. కానీ అందువల్ల వీళ్ళంతా శుభ్రంగా అన్నీ తిన్నారు. ఆకటి చుచ్చు పెచ్చునన్, ఆకలి అంతకంతకీ పెరిగిపోతూ ఉంటే కడుపారా తినేశాడు. అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది. ఎందుకని? ఆపోసిన ఎత్తగానే వడ్డన ఎవరూ చేయకుండానే వరుసగా పిండి వంటలన్నీ వచ్చి పడిపోతున్నాయి. 84 రకాల కూరలు, 10-12 రకాల పులుసు పదార్థాలు, ఇంకా అన్నాలైతే కట్టు పొంగలి, దద్యోజనం, పాయసాన్నం, చక్కెర పొంగలి, గుడాన్నం, ఇవన్నీ వచ్చి పడిపోతున్నాయి కదా. ఇవన్నీ తమంత తామే వస్తున్నాయి. అందుకని సందేహం లేదు, ఈవిడ సాక్షాత్తు అన్నపూర్ణే అనుకున్నారు. తరుణి ఇది, తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరిగా నియతర భామినిగాదం చరవాయి గొనక మెసగిరి పరమమునీశ్వరులు పంచభక్ష్యాన్నములను. ఈ స్త్రీ సాక్షాత్తు అన్నపూర్ణాదేవియే తప్ప సామాన్యురాలు కాదు. అందువల్ల అన్నపూర్ణాదేవి మారువేషంలో వచ్చి మనందరికీ రకరకాల పిండి వంటలు పెడుతూ ఉంటే ఇంకెందుకు మొగమాటం, శుభ్రంగా తినేద్దాం, మొగమాటం విడిచిపెడదాం అనుకున్నారు వాళ్ళంతే. అంత ఎంత మొహమాటం లేకుండా ఎవరుంటారులేండి. కానీ అన్నీ విడిచిపెట్టి వాళ్ళు నిస్సంకగా తినేశారు, సంకోచం లేకుండా తినడం మొదలెట్టారు. ఎన్ని రకాల పదార్థాలు అంటే అసలు అవన్నీ ఇప్పుడు తినలేరు ఎవరి వల్ల కూడా కాదు, తినడవు కాదు, అవి వడ్డనా చేయలేరు. ద్రాక్షాపానక నారికేళ్లములతో రంభాఫలశ్రేణితో గోక్షీరంబులతో డమండెగలతో కృన్నేతితో పప్పుతో అక్షయ్యంబగు ఎరుప్రాలకలమాహారంబు నిశంకతన్ కుక్షుల్ నిండగ నారగిల్ చితిమి అక్షుద్రక్షుధ శాంతికిన్. ఇక ఎన్ని పదార్థాలు అంతకంతకీ ఆకలి పెరిగిపోతూ ఉంటే క్షుద్రము అంటే తక్కువ, అక్షుద్రం అంటే ఎక్కువ. అక్షుద్రక్షుధ అన్నాడు ఆయన, అంటే తక్కువ కాని ఆకలి, ఎక్కువైపోయిన ఆకలి. ఆ ఆకలి తీరడం కోసం కుక్షి నిండేలాగా తిన్నారు, తింటూ తాగుతున్నారు, తాగుతూ తింటున్నారు. ఏమేమిటో ద్రాక్షాపానకములు, ముందు ద్రాక్షరసం, మంచి రుచి కలిగిన ద్రాక్షరసం. మళ్ళీ నిలవబెట్టినటువంటి మా పార్థసారథి గారి డిపార్ట్మెంట్ ద్రాక్షరసం కాదు, ఒరిజినల్ ద్రాక్షారసం. అవి పోసిపారేస్తుంటే గ్లాసులు గ్లాసులు తాగేశారు. నారికేళ్లములతో కొబ్బరి ముక్కలు కూడా వేశారట. అంటే వ్యాసుడికి దగ్గురాదు, కొబ్బరి తింటే గొంతుకు పోదు, అందుకని శుభ్రకు కొబ్బరి ముక్కలు. రంభాఫల శ్రేణితో అరటిపళ్ళు, ఇంతంత అరటిపళ్ళు మడి మంచి చక్కెరకేడి అరటిపళ్ళు, పచ్చరటిపళ్ళు, ఇంతంత పెచ్చరటిపళ్ళు కాదు. అటువంటి అరటిపళ్ళతో గోక్షీరంబులతో ఆవుపాలు కూడా, ఏది పాయసం కాకుండా విడిగా ఆవుపాలు కాచి అందులో కుంకుమ పువ్వు వేసి పటిబల్లం వేసి పెట్టేవారు. పూర్వం భోజనాల్లో భోజనం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మంచినీళ్ళు బదులుగా కాస్త పాలు తాగేవారు. మంచినీళ్ళు తాగితే ప్రభాతం గారు, పాలు తాగితే మంచిది. అందువల్ల మంచి పాలు కూడా పెట్టారు, మండెగలు కూడా చేసి పెట్టారు. ఏకంగా పంచదార లేనటువంటి గోధుమ పిండితో తయారు చేస్తారే ఆ గోధుమ గవ్వలు, వాటిని మండెగలు అంటారు, అవి పెట్టారు. కజ్జికాయలు, రసకోలాలు ఇవన్నీ కూడా పెట్టారు. ఇక కొత్త నెయ్యి కురున్నేతితో అప్పుడే కాచిన నెయ్యి అన్నమాట, మాంధాత కాలం నాటి నెయ్యి కాదు. దిక్మాలన కంపు కొట్టి నెయ్యి ఫ్రిడ్జ్లోది తీయటం, వేడి చేయడం, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం, మళ్ళీ వేడి చేయడం కాకుండా తాజా తాజా నెయ్యి గుమ్మ గుమ్మ గుమ్మలాడిపోతున్నది. ఈ ఎన్నాళ్ళైందో ఆ నెయ్యి తిని ఆ బాధ అంతా తొలగేలాగా అక్కడ శుభ్రంగా కొత్త నేతతో తిన్నారట. ఇక పప్పు, వాటిలో కూడా పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పులు, శనగపప్పుతో తయారు చేసిన బూరెలు. బూరె అంటే శనగపప్పుతో తయారు చేయాలండి అవి. పెసరపప్పు బూరెలు కూడా చేస్తారు కొంతమంది, అది వాళ్ళ కర్మ, నేనేం చేస్తాను. కానీ మంచి శనగపప్పుతో తయారు చేసిన బూరెలు, అప్పడాలు, ఒడియాలు. ఒడియాలు ఎదురుగుండా వేస్తుంటే బిడియాలు లేకుండా తినేసారు శుభ్రంగా. ఇది కాకుండా మళ్ళీ బొబ్బట్లు కూడా, ఎంత బొబ్బ పెట్టినా బొబ్బట్లు పెట్టట్లేదు చాలా చోట్లనే, మంచి బొబ్బట్లు పెట్టారు, నేతిలో ముంచుకుని బొబ్బట్లు తినేసారట వాళ్ళు. అందువల్ల ఇది కాకుండా ఒక్క మాట వరుస కూడా రాయిలేనటువంటి ఏరినటువంటి బియ్యం, సన్న బియ్యంతో వండిన అన్నం, మళ్ళీ అది కూడా అన్నం కూడా సన్న బియ్యం, ఆ సన్న బియ్యంలో కూడా రాళ్ళు లేవు, ఏరిన బియ్యం అన్నమాట అవి, పగలనటువంటి బియ్యం, నూకలు కూడా లేవన్నమాట. అలాంటి భోజనం చేశారు వాళ్ళు. బియ్యం కూడా బాగుండాలి, రాళ్ళు కలిపేసి బియ్యం పగిలిపోయి ఉంటే అప్పుడు ఉడికిన అన్నంలో తేడా ఉంటుంది. అటువంటి మంచి బియ్యం అన్నమాట, అటువంటి బియ్యంతో వండిన అన్నం తిన్నారు వాళ్ళు. ఈ మధ్యన మా వాడు ఒకడు వచ్చాడులేండి, ఒక ఆయన, వాడికి ఇంగ్లీష్ అంటే పిచ్చి, మా దగ్గర కొంతకాలం పనిచేశాడు. రాగానే మీ పేరు ఏమిటంటే, అదేంటండి ఎప్పుడు చూసే తెలుగులో అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగాలి అన్నాడు. సరే ఏమిటా అంటే రైస్ పీస్ కింగ్ అన్నాడు. అంటే నూకరాదు అది, రైస్ అంటే బియ్యం కదా, అది పీస్ ముక్కలైతే నూక కదా, రైస్ పీస్ అంటే నూక, కింగ్ అంటే రాదు, రైస్ పీస్ కింగ్ అన్నమాట. వాయిదాన్ని ఇంగ్లీష్ మాట నవ పార్వతీపతే హర హర మహాదే. అలాంటి బియ్యం కాకుండా, నూకల పదార్థం కాకుండా, నిజంగా ఒరిజినల్ బియ్యంతో తయారు చేసిన అద్భుతమైన భోజనం తిన్నారట వాళ్ళు. ఇంకా చమత్కారం ఏంటంటే వడ్డించేవాడు లేడు అక్కడ, అందరూ వచ్చి ఏమండో మీకేం కావాలి మీకేం కావాలంటే వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఇంకొంతమంది అయితే పిసిని కొట్టాడు, మజ్జిగ పోసేనా మజ్జిగ పోసేనా, వచ్చిన దగ్గర నుంచి మజ్జిగ పోసేనా మజ్జిగ పోసేనా, ఇంకేమన్నా తింటాడు వాడు. అది అలా రకంగా కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారి అనుగ్రహం వల్ల ఎవరూ అడగవలసిన అవసరము లేకుండా ఉంది, కానీ ఆ పదార్థం వస్తుంది. ఎవ్వడే పదార్థం ఎంతే చింతించు అతనికా పదార్థమంత కలిగి అరటి ఆకు మీద నవతారమయ్యుండు నిట్టి మహిమ చూడమెన్నడేని. ఎవడు ఏ పదార్థం మనస్సులో ఎంత కావాలని కోరుకుంటే అరిటాకు మీద అంతకొస్తుందిటండి. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక గారి తినాలనిపించింది, ఒక్క గారి అని మనస్సులో అనుకున్నాడు వడ్డించమని అడుగుదామని. కరెక్ట్గా గారి వచ్చి పడింది ఒకటే. ఆ పక్కనున్న ఆయన ఉన్నాడు, ఆయనకు పొట్ట కొంచెం పెద్దది, అందుకని ఒక పాతిక బూరెలు అనుకున్నాడు. కరెక్ట్గా పాతిక బూరెలు వచ్చాయి, వట్టి బూరి ఏమీ తింటాం అనుకున్నట్ట. అందుకని వెంటనే నెయ్యి వచ్చింది. అలా నెయ్యి అంటే నెయ్యి, బూరంటే బూరి, గారంటే గారి, దద్దోజనం అంటే దద్దోజనం, ఇలా ఎవరికి ఏది ఇష్టం అంటే అవి వచ్చాయి. శాకాహారాలే, మళ్ళీ ఎండ్రేలు ఎండ్రేలు అనుకుంటే అవి రావు, నిషిద్ధం కాశీలో అవి. అందువల్ల మళ్ళీ అవి కోరుకోకండి. ఎవడు ఏ పదార్థం అరిటాకు మీద ఎంత కోరుకుంటే అంతే వచ్చి పడుతున్నది, అది తిన్నాక మళ్ళీ కావాలంటేనే వస్తుంది, పారేయవలసిన అవసరం లేకుండా ఉన్నది. అందుకే ఇక్కడ ఏమన్నారు, అరటి ఆకు మీద అవతారమై ఉండి, అలా అవతరిస్తుంది అనమాట, పుడుతోంది. ఇట్టి మహిమ చూడమే అన్నడే అని, ఇటువంటి మహిమని ఇంతవరకు మేము చూడలేదన్నాడు వ్యాసుడే. చూడలేదంటే ఇక మీరు నేనేం చూస్తాం? అప్పుడు అర్థమైంది దానికి, ఓహో, ఈవిడ అన్నపూర్ణ కాబట్టి అదృశ్య రూపంలో కామధేనువు, కల్పవృక్షం, చింతామణి వీళ్ళందరూ కూడా ఇక్కడ అదృశ్య రూపంలో వడ్డిస్తున్నారు. అందుకే వడ్డన చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరూ కనపడరు, కానీ వస్తువులు వస్తున్నాయి. ఆ వస్తువులు వచ్చినప్పుడు కాలి గజ్జల శబ్దం వినబడుతుంది టండోయ్, గిట్టల శబ్దం వినబడుతుంది టండోయ్. దాన్ని బట్టి ఏమిటనమాట, కాలి గజ్జలు ఎప్పుడు ఉంటాయి? అక్కడ కల్పవృక్షం తిరుగుతున్నప్పుడు కల్పవృక్షం స్త్రీ రూపంలో తిరిగితే దానికి కాలి గజ్జలు ఉంటాయి. ఇక కామధేనువు తిరుగుతుంటే కామధేనువు కూడా అంతే, నాలుగు కాళ్ళకి రకరకాల మువ్వలు ఉంటాయి. చింతామణి అని ఒకటి ఉంటుంది, ఆ మణి తిరుగుతున్నప్పుడు కూడా అంతే. సందేహం లేకుండా వాళ్ళంతా ఇక్కడ తిరుగుతున్నారు. లాలిత పాద నూపుర జళంజళనాదము లొల్లసెల్ల అన్నారు. మృదువైన పాదాలకున్న గజ్జల శబ్దం అక్కడ వినబడుతున్నది. వాళ్ళంతా అదృశ్య రూపంలో వడ్డిస్తున్నారన్నమాట. ఆహా, ఎంత అదృష్టం! ఈ పూట మేము పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకోవటం వల్ల ఇక్కడ కూర్చున్నట్టున్నాం. అందుకే పరమ మధుర పదార్థాలు అన్నపూర్ణ వీళ్ళందరి చేత వడ్డింపజేస్తున్నది అనుకున్నారు. ఆజ్యధార ప్రవాహం, నెయ్యి ఒక వర్షం కురిసినట్టు కురుస్తుంది అక్కడ. శర్కరలు, తర్వాత బెల్లాలు, వీటితో ఈ పాకముతో తయారు చేసిన పదార్థాలు, పాయసాలు, అపూపాలు. అపూపాలు అంటే పిండి వంటలు చాలా ఉన్నాయి, అందులో ప్రత్యేకంగా అప్పాలను అపూపాలను పిలిచేవారు పూర్వకాలంలో. అటువంటి వాళ్ళు కలమాన్నం, చెప్పగా సన్నబియ్యంతో వండినటువంటి అన్నం, ద్రాక్ష రసాలు, గోక్షీరాలు, క్షుద్రాలు, అక్షుద్రాలు, పుండ్రేక్షువులని చెరకు గడల్లో నామాల చెరుకు అని ఉండేది, ఆ నామాల చెరుకు నుంచి తయారు చేసిన రసం పెట్టేవారు అక్కడ. ఆ చెరుకు రసం తాగితే ఇక బెరుకు లేకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. అటువంటి రసాలు, చెరుకు ముక్కలు కూడా, మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కూడా వేసేవారు. కొంతమంది నవ్వులకు తినడానికి ఇష్టపడతారు, రసం తాగడం కంటే అని గడలు నవ్వులుకుని ఆ పిప్పి పక్క కొమ్ముతూ ఉంటారు. మామిడి పళ్ళు, రంభాఫలాలు, ఒకటే అంటే ఓ అది ప్రపంచంలో ఏ మూల ఏ పదార్థం ఉంటుందో అన్నీ అక్కడ వచ్చి పడ్డాయి. హమ్మయ్యా అనుకున్నారు వాళ్ళు. ఇక పెరుగు అన్నం తినాలి. ఆ పెరుగు ఎటువంటిది, మంచి గేదె పెరుగు, పైగా ఆ పూట ఆవు పెరుగు కాకుండా గేదె పెరుగు వేశారు, తెల్లని పెరుగు. మహిషంచ శరచంద్ర చంద్రికా ధవళందది, గేదె నుంచి బయటకు వచ్చినటువంటి తెల్లని వెన్నెల వలే కాంతి వెదజల్లుతున్న పెరుగు. ఆ పెరుగు చూస్తే వెన్నెల్లో ఉందన్నమాట, అంత తెల్లగా ఉందన్నమాట. ఆ పెరుగన్నం తింటూ ఉండగానే వీళ్ళు ఇంకా భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కునే సమయం ముందు అక్కడికి ఒక ఆయన తన భార్యాసమేతంగా వేయించేశాడు. ఇటు ఇటు అరుగులు కదా, అరుగుల మధ్యలో ఖాళీ. ఆ ఖాళీ దాటి ముందుకెడితే సభాభవనం. ఆ సభాభవనంలో పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీల కుంతల భార నీలగళుడు ధవళాయతే క్షణ ధవళాఖిలంగుండు మదన సంజీవని మదనహరుడు నాగేంద్ర నిభయాన నాగకుండలధారి భువన మోహన గాత్ర భువన భర్త గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు ఏగుదెల్చిరి ఒయ్యార మెసక మెసగా విహరణ క్రీడ మాయున్న వేదికపుడు. భార్యాభర్తలు ఇద్దరూ నడిచి వస్తున్నారు. ముందు భార్యని, ఆ తర్వాత భర్తని వర్ణించారు ఇక్కడ. ముందు అమ్మవారు ఉందిట పక్కన, చంద్రబింబానన చంద్రబింబం లాంటి ముఖం కలిగింది. ఆ ముఖం చూస్తే చంద్రబింబంలో ఉంటుంది, స్వచ్ఛమైన వెన్నెల కాంతి వెదజల్లుతున్నది. కాబట్టి ఆవిడ చంద్రబింబం వంటి ముఖం కలిగినది. ఆయన చంద్రరేఖ మౌళి, చంద్రరేఖ శిరస్సును ధరించినవాడు. జటాజోటంలో చంద్రుడి యొక్క రేఖని ధరించాడు, జాబిలి రేఖ ధరించాడు. ఇద్దరికి తేడా, ఆవిడ ముఖం చంద్రబింబం, ఆయనేమో చంద్రుడి యొక్క రేఖని ధరించాడు. ఆవిడ నీలకుంతల భార, నల్లని ఒత్తైన జడలు కలిగింది. ఆవిడ జుట్టు నల్లగా ఉంటుంది, బరువైన జడలు పైగా, అంటే అంత జుట్టు ఉందన్నమాట. కానీ ఆయనో ఆవిడ నీలకుంతలాలు ధరించలే, ఒక కంఠం మాత్రమే నీలం, నీలగళ్ళుడు నీలకంఠుడు ఆయన. ఆవిడ తెల్లని కళ్ళు కలిగింది. ఈ తెల్లగుడ్డు భరీ తెల్లగా ఉంటుంది, తామర పువ్వు, తెల్ల తామర పువ్వు రేకులో ఉన్న కళ్ళు కలిగినది. కేవలం ఆవిడ కళ్ళే తెలుపు, కానీ ఈయన ధవళాఖిలాంగుడు, శరీరంలో ప్రతి అవయవము తెలుపే, ఆపాదమస్తకం తెలుపు. ఒక జటాజోటాలు తప్ప మిగతా శరీరం అంతా తెల్లగా ఉంటుంది. ఎవరికి? శివుడికి. ఆవిడ మదన సంజీవని, చచ్చిపోయిన మన్మధుని బతికించిందిట తన సౌందర్యంతో. ఆవిడ అందం చూడగానే చచ్చినవాడు బతికాడు, అంత అందగత్తే. కానీ ఆయనో మదనహరుడు, మన్మధుణ్ణి భస్మం చేసి పారేశాడు. ఆయనేమో మన్మధుణ్ణి చంపాడు, కానీ వీడు మన్మధుణ్ణి బతికించింది. ఎవరు గొప్ప అని చెప్పకుండా చెప్పడం, మా అమ్మే గొప్పదని చెప్పడం. ఎప్పుడు ఏమిటో తెలియదు, అయ్యవారి కంటే అమ్మవారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది సహజంగా భక్తులకి. ఇద్దరూ ఒక గొప్పతనం. ఆయనేమో కామాన్ని జయించాడని ఒక అర్థం, ఆ చచ్చిపోయిన మరదనుడిని బతికించింది ఆవిడ. ఆవిడ నాగేంద్ర నిభయాన, అంటే గజగమన. నాగము అంటే ఏనుగు, నాగేంద్రం అంటే గజేంద్రం. పూర్వం ఆడవాళ్ళు ఒయ్యారంగా చక్కగా నడిచేవారు, ఆ నడకలు చూసి గజగమన అనేవారు అన్నమాట. అంటే లావుగా ఉన్నవాడిని కాస్తమా, గజలక్ష్మి నడిచిందని కదా అక్కడ. ఆ నడకలు ఒక టీవీ, ఒయ్యారంగా నడిస్తే, ఏనుగు నడిచినట్టుగా నడిస్తే ఆ నడకలు ఉత్తమమైన నడక అనేవారు. అందుకేగా మన వాళ్ళు ఒక పాట కూడా రాశారు, సామజవర గమన. సామజం అంటే ఏనుగు, ఏనుగు వలె శ్రేష్టమైన నడక కలిగినదానా, ఎంత అద్భుతమైన పాట. అందువల్ల సామజవర గమన అనే పదంలోనే ఆడవాళ్ళ నడక ఎలా ఉండాలో చెప్పేవారు. ఇప్పుడు కొంతమంది సామజంలాగే నడుస్తారు, ఢామ్ ఢామ్ అని మెట్ల మీద నడిచారా, మెట్లు కూడా ఊడు కింద పడతాయి. అలా కాకుండా ఒయ్యారంగా నడుస్తున్నది. కానీ ఆయన ఆవిడేమో నాగేంద్రుని భయానైతే, ఈయన నాగకుండలధారి, చెవులకి నాగేంద్రుడి కుండలాలుగా ధరించాడు. సాధారణంగా మనం బంగారపు కుండలాలు ధరిస్తాం, ఆయన మాత్రం పాములనే చెవులకు కుండలములుగా ధరించాడు. ఆవిడ భువన మోహనగాత్ర, ఆవిడ శరీరం ఎటువంటిది, ప్రపంచంలో ప్రతి ప్రాణిని ఆకర్షించే పరమ సౌందర్యం, సమస్త భువనములను ఆకర్షించే సౌందర్యం ఆవిడది. ఆయన భువన భర్త, సమస్త లోకాలకి అధిపతి. ఆయన భువనకర్త కూడా, అన్ని లోకాలని సృష్టించినవాడు. ఆవిడ గిరిరాజ కన్యక, గిరి అంటే కొండ, కొండలకు రాజు ఎవరు, హిమాలయ పర్వతం. గిరిరాజ కన్యక అంటే హిమాలయ పర్వతం పుత్రిక, అందుకని హైమవతి అన్నారు, శైలజ అన్నారు. ఆవిడ పర్వతరాజు పుత్రిక. ఈయన పర్వతరాజు మీద పడుకుంటాడు, గిరిరాజ నిలయుడు, పర్వతము కైలాస పర్వతం నివాసంగా కలిగినవాడు. ఆవిడ సర్వాంగ సుందరి, ప్రతి అవయవంలో సౌందర్యం ఉంటుంది. ఈయన సర్వగురుడు, అన్ని లోకాలకి తండ్రి. ఆవిడ గౌరీ, మొదట ఆవిడ, ఈయన శ్రీ విశ్వనాథుడు. గౌరీ శ్రీ విశ్వనాథుడు కనకరత్న పాదుకలు మెట్టి కాళ్ళకి తొడుక్కున్నారు పాదుకలు. ఆ పాదుకలు ఎటువంటివి, బంగారంతో తయారు చేయబడ్డాయి, రత్నములు తాపణం చేయబడ్డాయి. అందుకని కనకరత్న పాదుకలని ధరించి చట్టలు పట్టుకొని, ఒకళ్ళ చట్టాలు ఒకళ్ళు పట్టుకున్నారు, చట్టా పట్టాలు వేసుకున్నారంటే అదనమాట. చట్టలు పట్టుకోవడం అంటే ఈ చేతులు సంకలన పట్టుకురావడం అనమాట. పూర్వం భార్యాభర్తల ఐకమత్యంతో ఇలా చట్టా పట్టాలు వేసుకుని వెళ్ళేవారు అనమాట. ఇప్పుడు ఎవరిదారు వాడిది, భార్య పక్కనే ఉంటుంది, భర్త పక్కనే ఉంటాడు, ఎవడు ఫోన్ వాడిది, టిక్ టిక్ నొక్కుంటూ 24 గంటలు. ఈ దిక్కుమాలిన ఫోన్లు వచ్చాక మొగుడు పిల్లలు మాట్లాడుకోరు, పిల్లలు మాట్లాడుకోరు, కూర్చుంటే ఆడుకునేవాళ్ళు లేరు. ఈవిడ పక్కనే, ఆయన పక్కనే ఉంటాడా, ఏం చేస్తున్నావు అంటుంది ఈవిడ, ఏం చేస్తాన్నా మొహం అంటాడు ఈయన. మళ్ళీ ఈయన ఏమంట, కర్రీ పాయింట్కి వెళ్ళి అంటుంది ఆవిడ. ఇద్దరు పక్క పక్కన పోనీ, అది నోటితో చెప్పుకోరు, చివరికి మెసేజ్లు, వాట్సాప్లు, ఏం వాట్సాప్లో వీళ్ళ మొహం, వాట్సాప్ వలకళ్ళ దేరేది చివరికి. అందువల్ల కళ్ళదోళ్ళు వచ్చేసి ఇలా ముసలాళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారు. 24 గంటలు చూస్తే కళ్ళు ఏమైపోతాయండి. ఒక కుర్రాడు బెంగళూరులో ఉన్నాడండి పాపం, ఆ కుర్రాడికి రెటీనా కూడా దెబ్బతినేసింది ఈ వాట్సాప్లతో. వాళ్ళు ఆపరేషన్ చేశారు, కుంకం కళ్ళల్లోకి వెడితే కూడా కళ్ళు పోయే స్థితి వచ్చింది. 24 గంటలు చూసేయకండి, ఉంది కదా అని ఫోను నాయనలరా. అలా కాకుండా భార్యాభర్తలతో ఇలా చట్టా పట్టాలు వేసుకుని రావాలి. ఉపన్యాసానికి చూస్తాను రేపటి నుంచి ఏం చేయాలి, ఇలా చట్టా పట్టాలు వేసుకుని ఇక్కడ దాకా వచ్చాక వీళ్ళిటు వాళ్ళటు కూర్చోండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒకళ్ళు ఒకళ్ళు కూర్చుంటే వాడు వేణి విధానంలాగా ప్రయాగలోలాగా అది మళ్ళీ కష్టం. ఏదో ఒక్క నిమిషం కాబట్టి కూర్చోబెట్టి జడేశారు. ఇక్కడ పురాణం అయ్యేదాకా 2 గంటలు ఒళ్ళో కూర్చుంటే తర్వాత కాలిపోయినట్టే. కాబట్టి భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండండి అని చెప్పారు. చట్టపట్టాలు వేసుకున్నారట. ఈ విధంగా చట్టాలు పట్టుకుంటూ వయ్యారంగా అక్కడికి వచ్చారు. మేము అక్కడ భోజనాలు చేస్తున్న వేదిక దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా వేదవ్యాసుడికి భోజనం చేయబుద్ధి లేదు. ఇంకా అదృష్టం పెరుగన్నంలోకి వచ్చాడు కాబట్టి గొడవ లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉంది, తక్కిన పద్యాలు వింటే మనకు అర్థమవుతుంది ఎందుకు వ్యాసుడికి కూడా కొంచెం జడుపు వచ్చిందో. జయయు విజయంబునొక వంక సరసరారు నందికేశుండు ముందట నడచిరాడు ప్రథమ దంపతులేమి సంభ్రమములేక అరుగుదెల్చుట అద్భుతమయ్యే మాకు. సాధారణంగా స్వామివారు ఎక్కడికైనా వెడితే జయ విజయ ఇద్దరూ రావాలి. అమ్మవారికి ఏమో ఆడవాళ్ళు, మగవాళ్ళకైతే జయుడు విజయుడు. వాళ్ళు లేరు అంటే ముందు ఎవరూ లేరు, నందికేశుడు లేడు, కేవలం ఆది దంపతులు ఇద్దరే ఏ హడావిడి లేకుండా వచ్చేశారు. చూడండి ఇవాళ నా బతుకులేగా. శిష్యులు చాలామంది ఉంటారు, ఒకడు ఒక తోట ఉంటాడు, వాడు 8 గంటలకు లేవడు, మిగతా వాళ్ళంతా ఇంకో తోట ఉన్నారు, చివరికి పాపం బెంగళూరు నుంచి వచ్చిన ఉదయడే దిక్కయ్యాడు, పరుసు పట్టుకునే దిక్కు కూడా లేదు. అవునా, ఒక్కోసారి అలా ఉంటూ ఉంటుంది, సంభ్రమం లేకుండా ఉన్నారు పాపం. అలా ఇద్దరు హడావుడి లేకుండా వస్తూ ఉంటే వ్యాసుడు చకచకలాడించేసి పెరుగన్నం చేతులు కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు. పెరుగన్నం కొద్దిగా మిగిలింది అంటే తిన్నాడు, వదిలేదు. శుభ్రంగా తినేసే చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని మూతి కడుక్కోవాలి ఎప్పుడు కూడా వచ్చేటప్పుడు. ఆ ఎంగిల్ చేత్తో బాగున్నారా అనకూడదు. ఆ ఎంగిల్ చేత్తో అలా అనడం, నోటితో పలకరించడం తప్పండి. ఎంగిలి చేతితో సూర్యుడిని చూచినా గోవుని చూచినా ఆ ఎంగిలి చేతితో పెద్దల దగ్గరకు వచ్చినా మహాపాపం. పులిహార ప్రసాదంగా తింటూ ఆ చేత్తో కాళ్ళు కట్టుకుందో కావు నాకు, ఆ పులిహార అంతా నా కాలికి ఇలా రాసిందనమాట, కడుక్కోవడానికి నీళ్లు లేక. అదే కాబట్టి అవి చేయకూడదు. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్నాక అప్పుడు స్వామి దగ్గరికి వద్దాం అనుకుంటూ ఉంటే ఈయన గుండెల్లో బాంబు పడిపోయింది అప్పుడే. ఎందుకని, అమ్మవారు అయ్యవారు అక్కడ శుభ్రంగా కూర్చున్నారు ఏది సింహాసనం మీద. అమ్మవారి ముఖంలో కరుణ, అయ్యవారి ముఖంలో కోపం. కాశీని శాపం పెడతావట్రా అన్నట్టుగా చూస్తాడు ఆయన మాట. అందువల్ల ఏమైందనమాట, గౌరిని చూచిన ఎప్పుడంచిత మహాకారుణ్య సంపత్తియుల్ తారానాయక శేఖరుంగనిన ఉద్యత్క్రోధ సంరంభముల్ తోరంబై అప్పుడంతరంగముల సంతోషంబు సంత్రాసముల్ పూరించన్ వినుమేమి చెప్పుదు మహాపుణ్యాత్మ కుంభోద్భవా. గౌరీదేవిని చూచాను, ఆవిడ ముఖంలో కరుణ కనపడుతోంది, అమ్మ కదా అందుకని ఎంతో ప్రేమగా, నాయన పూర్తయిందా భోజనం అన్నట్టుగా చూస్తోంది. అమ్మయ్యా అమ్మవారి ముఖం ప్రసన్నంగా ఉంది కదా అని ఇప్పుడు అయ్యవారికే చూడగానే అన్నట్టుగా చూశాడు ఆయన. మూడవ కన్ను తెరవలేదు కానీ తెరిచినంత పని చేశాడనమాట. ఆయన ముఖంలో ఉజ్జత్క్రోధ సంరంభము, అంతకంతకీ ఉదయిస్తున్న పెరిగిపోతున్న కోపం అన్నమాట. ఉజ్జత్ అంటే ఉదయిస్తున్న క్రోధ, కోపము యొక్క సంరంభం కనబడుతోంది. కోపం అంతకంతకీ పుడుతోందనమాట. దాంతో ఈయనకి భయం వేసింది. అమ్మని చూద్దామా అయ్యని చూద్దామా, ఇద్దరిని చూడాలి కదా. అమ్మవారిని కాకాబట్టి అయ్యవారికి దూరం చేసుకోలేము, అయ్యకి దండం పెట్టి అమ్మవారిని దూరం చేసుకున్న ప్రమాదమే కనుక. అందుకని అమ్మని చూస్తే ఆవిడ ముఖంలో ప్రేమ కనపడుతున్నది, స్వామివారిని చూస్తే కోపం కనపడుతున్నది, ఏకకాలంలో సంతోషము సంత్రాసము కలుగుతున్నాయి. అంటే అమ్మని చూస్తే సంతోషం, అయ్యవారిని చూస్తే భయం. త్రాసము అంటే భయం, సంత్రాసం మహాభయం
కలుగుతోంది. ఆయన చూస్తే భయం వేస్తుంది, దగ్గరికి వెళ్తే తంతాడేమో అన్నట్టుగా. ఏకకాలంలో రెండూ కలిగాయి. ఇదంతా వ్యాసుడు చెప్తున్నాడు కదా, ఎవరికి? అగస్త్యునికి. ఎక్కడ? సంపర నుంచి ఈ ఓదూరు వస్తున్న మధ్యలో ఉన్న బిల్వవనంలో అన్నమాట. వస్తూ ఏమన్నాడు ఈ కథ అంతా చెప్పి, కాశీలో నా కర్మగారి 7 రోజులు తిండి లేకపోవడం ఏమిటి, 8వ రోజు నేను శాపం పెట్టాలనుకోవడం ఏమిటి, అమ్మవారు భోజనం పెట్టడం ఏమిటి, ఆ భోజనం చేస్తున్న చివరిలో ఆ ఇద్దరు వచ్చి వేదిక మీద కూర్చున్నారు, అమ్మవారిని చూస్తే ప్రేమ కనిపిస్తున్నది, అయ్యవారి దగ్గర కోపం కనపడుతున్నది, ఏకకాలంలో సంతోషం సంతరాసం కలిగే ఏం చెప్పమంటావు, నా బతుకలు అయిపోయింది అన్నాడు ఆయన. కాశీ విశ్వనాథునికి శుద్ధాంత కాంత అంటే అంతఃపుర స్త్రీ. అంతఃపుర స్త్రీల జోలికి ఎప్పుడు వెళ్ళకూడదనే శాస్త్రం. అమ్మవారు భార్య అయితే ఆవిడ అంతఃపుర స్త్రీ కాశీ అంటే. అందువల్ల అంటే మొత్తం వచ్చిన వాళ్ళందరినీ రక్షించేటటువంటి ఒక పెత్తనదారు అన్నమాట. అటువంటి ఆవిడ్ని శాపం పెట్టాలనుకోవడం నేను చేసిన పెద్ద పొరపాటే. సరే ఏం చేస్తాం, అందరం వెళ్ళాం, ఆయన కాళ్ళ మీద పడిపోయాం. వెళ్ళి వెళ్ళడంతో డామని కాళ్ళ మీద పడిపోయాడు, సాష్టాంగం పడిపోయాడు. ఎందుకంటే తాను చేసిన అపచారము తెలుసు, ఇప్పుడు శివుడు కోపగిస్తే ఏం జరుగుతుందో తెలుసు. ప్రపంచ ప్రళయకాలంలో 3వ కన్ను తెరిచి లోకాలని భస్మీపటలం చేసే మహానుభావుడు, ఏకైక లయకారకుడు, కరుణాస్వరూపుడైనప్పటికీ కఠినంగా శిక్షించేవాడు ఆయన. ఆ విశ్వనాథుని చూడటంతో ముందు దాసుని తప్పులు దండంతో సరంటారు కనుక కాళ్ళు పట్టుకున్నాడు అనమాట. శిష్యులు కూడా వెనకే సాష్టాంగపడ్డారు. అసలు దండం పెట్టినా ఆశీర్వదించట్లేదు అప్పుడు ఆయన, చాలా కోపంతో ఉన్నాడు ఆయన. ఎందుకంటే చేసిన అపరాధం అటువంటిది కనుక. అందుకని వెంటనే అన్నాడు, ఓరి దురాత్మ నీవారముష్టింపచాభాస యోజనగంధి ప్రథమ పుత్ర దేవరణ్యాయ దుర్భావనాపరతంత్ర బహుగ్రంథ సంవృత పాఠపఠన భారత గ్రంథ గుంభన పండితం మన్య నీవా మదీయ పత్నికి నశేష కైవల్య కళ్యాణ ఘంటాపథమునకు కాశికాపురికి నిష్కారణంబ శాపమిచ్చదనని అనాచార సరణి అడుగుబెట్టిన వాడవహంగరించి పొమ్ము నిర్భాగ్యమా ఊరి పొలము విడిచి ఎసటికేన్ శిష్యులను నీవు ఇక్షణంబ అన్నాడాయన. వారి దుర్మార్గుడ నేవారం అనే ధాన్యం ముష్టెత్తుకుని ఆ ధాన్యం ఇంటికి తెచ్చుకుని వండుకు తినే ముష్టి పీరుగా. ఇంత మాట అన్నాడండి ఆయన, ముష్టాడు అన్నాడు ఆయన. నేవారం ముష్టింపచేభాస ఇంకెంతకంటే ఎవడ తిట్టగలడు పాప, అంత వేదవ్యాసుడిని కూడా చెడమడ తిట్టి పారేశాడు ఆయన. ఆ శివుడు తిట్టాడో లేదు కానీ శ్రీనాథుడు బాగా తిట్టేశాడు మరి. యోజనగంతి ప్రథమ పుత్ర, యోజనగంతికి పెళ్ళవడానికి ముందు పుట్టిన మొదటి కొడుక అంటే అన్ని తిట్లేవి, పైకి పొగడతలా కనపడతాయి. దేవరన్యాయం అనే పేరుతో ధృతరాష్ట్రాదుల్ని కన్నవాడివి కదరా నువ్వు, ఎందుకు ఇన్ని గ్రంథాలు చదివావు, ఎందుకు ఇన్ని గ్రంథాలు రాసావు, బహుగ్రంథములను వృధాగా అంటే అనవసరంగా చదివినవాడివి నువ్వు, లోకానికి అందించిన వాడివి. భారత గ్రంథ గుంభన పండితం మన్య, భారతం అనే గ్రంథాన్ని లోకానికి అందించి నేనే గొప్ప పండితుడు అనుకుంటావా, అది రాసినంత మాత్రం చేత పండితుడు అయిపోతావా? పండితం మన్యుడు అంటే ఏమిటనమాట, పండితుడు కాకపోయినా తనను తాను ఎవడన్నా పండితుడు అనుకుంటే వాడిని పండితం మన్యహ అంటారు. ఆత్మానం పండితం మన్యే ఇది పండితం మన్యహ అని నిర్వచనం. అంటే వాడు గొప్ప పండితుడు కాడు, కానీ అహంకారం మాత్రం ఎక్కువ అనమాట. నేను బాగా చదువుకున్నాను అంటాడు, ఉట్టి చవట ఏమీ రాదు వాడికి, అయినా పండితుడు అనుకుంటాడే. అటువంటి వాడిని పండితం మన్యుడు, నిజానికి ఆయన నిజంగా పండితుడే కానీ శివుడి దృష్టిలో అపరాధం చేయటం వల్ల పండితం మన్యుడిగా మారిపోయాడు. నువ్వా నాకు భార్యతో సమానురాలు, అంతఃపురకాంత అయిన కాశీనగరంలోకి అడుగుపెట్టి 7 రోజులు భోజనం లేదని శాపం పెడదాం అనుకుంటావా? ఇది అనాచారం కదా, ఆచారానికి వ్యతిరేకం కదా. కాశీనగరాన్ని శపించి నువ్వు బతకగలవా? అసలు శాపం పెట్టగలవా? శాపం పెట్టి ఉంటే నీ కళ్ళు ఎప్పుడో సోలంతో పొడి చేసేవాడిని. ఎన్నో రకాల శుభాలని లోకానికి అందించే కైవల్య కళ్యాణ ఘంటాపథం కాశీ అంటే మోక్షమిచ్చే స్థలం, దివ్యస్థలం. అటువంటి స్థలంలో పిచ్చివేషాలు వేస్తావా? ఛే, ఇంక వేరే తిట్టడం ఎందుకు? ఈ క్షణమే నా నగరం వదిలి ఎక్కడికన్నా పో, మారు మాట్లాడేవో తంతానైతే ఈ ఊరంలో ఉండడానికి వీలేదు, ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, సమాధానం కూడా వద్దు, నో ఎక్స్ప్లెనేషన్స్, పో అన్నాడు ఆయన. సమాధానం చెప్పుకునే అవకాశం అన్నాడు. పోక నడగొట్టితేనియు రాకింతు మీ మొగంబు రాచట్టుపోయిన్ శ్రీ కాశిక నిందించిన నీకింతట నేల పోవు నీచ చరిత్ర. ఓరి నీచుడా, కాశికానగరాన్ని నిందించావు, ఇక్కడితో నేను వదలకూడదు, అయినా వదులుతున్నాను కేవలం నీ మీద ఉన్న అభిమానం వల్ల. మారు మాట్లాడకుండా వెళ్ళిపో, పోకుండా సమాధానం చెప్పడానికి ప్రయత్నించి ఆలస్యం చేసావా, తలకాయ పట్టుకుని ఇక్కడ రాచట్టను ఉంటుంది. ఏది ఇందాక చెప్పారు కదా, బలి అన్నం పెట్టే ఆ పెద్ద రాయి, ఆ రాతి మీద నీ ముఖాన్ని బర్ర 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 అరగదీస్తాను, ఆదివారం నాడు చేపలు అరగదీసినట్లుగా అన్నాడు. అయితే ఇంత రాకింతుదు మీ ముఖంబు రాచట్టుపోయింది, ఇక్కడ ఉన్న పెద్ద రాతి మీద నీ ముఖాన్ని పట్టుకుని అరగదీసి కొడతాను, పట్టాపట్ట కొట్టి పారేస్తా, జాగ్రత్త ఆగేవంటే అని ఈ విధంగా తిట్టేస్తుంటే ఏం మాట్లాడతాడండి ఇంకా, అసలు ఇంకా మాట్లాడే అవకాశం ఉంది? వడి విడువక ఇవ్వడువున ఉడుపతి మొకుటుండు చెవుల కొనర నిన్నుడుగుల్ నొడివిన నేనయ్యిరువుర అడుగుల వడి కాసి వెడలి అరిగెడు వేళం. ఈ విధంగా గొక్క తిప్పుకోకుండా ఇది వడివడిగా అన్నారన్నమాట. అంటే ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు అన్నమాట. మాట్లాడుతున్నప్పుడు అవతల వాడిని మాట్లాడేవాళ్ళగా మాట్లాడివ్వకుండా దబ్బ 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 మహావేగంగా గడగడ గడగడ తిట్టేస్తూ పో పో అంటూ ఉంటే ఇప్పుడు ఏమైనా మాట్లాడితే తంతాడు అనుకుని కాళ్ళ మీద పడి అలాగే అని లేచి కాశీ వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. నేను అలా వెనక్కి తిరిగానో లేదో వెనక్కు నుంచి అమ్మవారు ఏం కంగారు పడకనైనా ఆయన అలాగే అంటాడంది. అసలు పక్కన ఆడవాళ్ళు గాలి తీసేస్తారంటే ఇదే. ఆయన చెడబడ గెట్ అవుట్ అంటే వెనకొని అమ్మవారు ఏమంది, ఏం కంగారు పడకనైనా ఆయన అలాగే అంటాడని. దీన్ని బట్టి ఎంత గొప్పవాడైనా అంతే, ఇంకంతకుమించి దానికి ఇంక వేరే ఎక్స్ప్లెనేషన్స్ లేవు, వివరణ లేవు. బయట ఎన్ని తిట్టినా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమిటి మాట్లాడుతున్నావు అందా అయిపోయినట్టే. ఎంత చమత్కారంగా అందండి ఆవిడ. ఆయన భయపడి వెళ్ళిపోతూ ఉంటే వెర్రవకుమో కుమార పదివేల విధంబులనైన నిన్ను నే మరవా, మరేడకు జనుటమాని సుఖంబున దక్షవాటికం తొరగలిగొన్న సమ్ముదముతో వసియింపు భీమనాయకుండరగొరలేని వెల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు అయ్యడు. నాయన ఏం భయపడకు, స్వామివారు మాట కరుకుగా ఉంటుంది కానీ మనస్సు వెన్నపోస. కల్లా కపటం తెలియని మహాత్ముడు శివుడంటే నువ్వు చేసిన అపరాధానికి కోపగించి తిట్టినా నువ్వు మాత్రం భయపడవలసిన అవసరం లేదు. పదివేల విధంబులనైన నిన్ను నే మరవా అందావిడ. ఎన్ని కష్టాలు వచ్చినా, నీకు ఎన్ని రకాల ఆపదలు వచ్చినా, ఎవరి వల్ల నీకు ఏ అపచారం జరిగినా నేను మాత్రం నిన్ను మర్చిపోను. అమ్మని నేనెందుకు మర్చిపోతాను? నిన్ను ఇదిగో ఆయన పొమ్మన్నాడని అక్కడికి ఇక్కడికి పోకు. ఈ విశ్వేశ్వరుడు భీమేశ్వరుడు అనే పేరుతో దక్షారామంలో ఉన్నాడు. ఆ దక్షారామ భీమేశ్వరుడు విశ్వనాథుడిలాగా రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అండవు. ఆయన చాలా కోమలుడు, తప్పులు చేసినా క్షమిస్తాడు, అమాయకుడు. ఆయన దగ్గరికి వెళ్ళిపో, అన్ని రకాలుగా నీకు సుఖాలు కలుగుతాయి, నిన్ను రాణిస్తాడు. ఇక్కడున్నప్పుడు రానివ్వడు కానీ శివుడు, అక్కడున్నప్పుడు నేను దగ్గరికి తీసుకుని ఎంతో ప్రేమగా తొడ మీద కూర్చోబెట్టుకుని అన్నం పెడతాడు. ఇక్కడున్నప్పుడు తప్పు చేస్తే తిడతాడు, అక్కడ తప్పు చేసినా తిట్టడు. ఆయన మరీ ప్రేమతో కూడిన తండ్రి. ఆ కల్లా కపటం లేని వేలుపు దగ్గరికి వెళ్ళు అనగానే అమ్మయ్య అనుకుని మళ్ళీ కాళ్ళ మీద పడి అమ్మ ఆయన పొమ్మంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళమంటున్నావు, ఇక్కడ తిట్టినవాడు అక్కడ మాత్రం తిట్టడా, పైగా కాశీకి రాకపోతే నేను ఎలా బతుకుతాను, కాశీని చూడకుండా ఎలా ఉంటాను అంటే ప్రస్తుతం వెంటనే కాశీకి రావద్దు అని స్వామివారికి వేస్తే, ఏమండి మన బిడ్డ మహాత్ముడు 18 పురాణాలు రాసినవాడు, ఆయన్నే కాశీ నుంచి గెట్టవటంటే ఎలాగా అంటే జాలిపడిపోయాడు ఆయన. సర్లే శివరాత్రికి మా శివరాత్రులకి రా అన్నాడు. అంటే ముందు అక్కడికో మినహాయింపు వచ్చింది, అంటే నెలకి ఒకరోజు, 12 మాసాల్లో 11 మహాశివరాత్రులు, 1 మహాశివరాత్రి కదా, అంటే సంవత్సరానికి 12 రోజులేనా? అంత కష్టపడి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టిక్కెట్ చేసి వస్తే ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతే ఎలాగా అనగానే, సర్లే అయితే వరుసగా శివరాత్రికి ముందు రోజు, శివరాత్రి తర్వాత రోజులు, శివరాత్రితో కలిపేప్పుడు ఎంత అవుతుంది? 3 రోజులు ఉండు అన్నట్ట, మాసానికి 3 రోజులు అన్నాడు. అదికే కాబట్టి గురువుగారు మార్చిలో 3 రోజులు పెట్టారు. అప్పుడు ఆయన 3 రోజులు అంటే ఎలాగండి, నేను నిత్యం నిన్ను చూడకుండా ఉండలేను అన్నాడు. అయితే ఓ పంచి పర్వదినాలలో కూడా రా అన్నాడు. అంటే మకర సంక్రమణం, మేష సంక్రమణం, కర్కాటక సంక్రమణం ఇలాంటి సంక్రమణాలు. అక్కడికి ఎంత అయింది? 12 సంక్రమణములు, 3 రోజులు ఇవి, ఇవన్నీ కలిపి మొత్తం మీద
సంవత్సరం మీద 4-5 నెలకు 4 రోజులు పెరిగింది. ఎందుకంటే సంవత్సరానికి 12 సంక్రమణాలు, నెలలో 3 రోజులు, వెరసి 4 రోజులు. ఇది కాకుండా ఏకాదశి వంటి శుభతిథుల్లో కూడా రానిచ్చాడు. మొత్తం మీద నెలకు 1 వారం రోజులు ఏర్పాటు చేశాడండి. మంత్రి వీక్, వీక్ డేస్ అక్కడ ఉంటే ఆయన వీక్నెస్ పోతుంది. కేవలం 1 వారం రోజులు కాశీలోకి అడుగు పెట్టడమే కాకుండా నిత్యం నిన్ను చూడాలంటే ఏం చేయాలని కానీ, బాబు నన్ను తినేస్తున్నావు నాయన, ఓ పని చేద్దాం, గంగానది అవతల ఒడ్డుకిరా, అక్కడ ఉండి కాశీ వ్యాస కాశీ అని పెట్టాను, అక్కడికి వచ్చి నువ్వు కూర్చుంటే అక్కడికి వచ్చి నేనే నీకోసం వచ్చి దర్శనమిస్తానన్నాడు ఆయన. చివరికి ఈయన ఎక్కాడు నెగ్గడం. 1 వారం రోజులు ఇక్కడ ఉంటాడు నెలలో, మిగతా రోజుల్లో ప్రతిరోజు రాత్రిపూట 12 గంటలకి బయలుదేరి శివుడు గంగ దాటి అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ వ్యాసకాశి చూశారుగా వీరంతా, కాశీ గంగ అవతల ఒడ్డున అక్కడికి వెళ్ళి వ్యాసుడికి దర్శనమిచ్చి ఆయన నమస్కారాలు అందుకుని వచ్చేస్తాట. ఇది అయినా వ్యాసుడికి లోపల బెంగుండిపోయింది. ఎందుకంటే 1 వారం రోజులు ఉండడం కదా, మిగతా రోజులు కూడా ఉండాలి కదా, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు కదా అనే బెంగతో, సరేలే కనీసం భీమేశ్వరుని చూసి తరిద్దామని భీమనాయకుని దగ్గరకు వచ్చాడు. ఇక్కడికి వస్తూనే ఏమనుకున్నట్టే, ఎప్పుడు భీమేశ్వరుని దర్శిస్తాను, కాశీలో ఉన్నంత పుణ్యం భీమేశ్వరుని చూస్తే వస్తుందా రాదా, అందరూ కాశీయే మోక్షభూమి అంటున్నారు, ఈ దక్షారామ భీమేశ్వరుడు కూడా అంత పుణ్యము అంత మోక్షం ఇస్తాడు లేదా అనే బెంగతోటి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాక నాకు మనశ్శాంతి కలిగింది, నేను చేసిన పొరపాటు ఆవగింజ కానీ పర్వతం అంత అపరాధం అయిపోయింది. ఒక్కోసారి పొరపాటు ఇంత చేసినా అది ఏమవుతుంది, కర్మ కాలితే కొండంత అవుతుంది, చిన్న తప్పు పెద్ద అవ్వచ్చు. అనవధానత ఆవగింజంత సూవే పర్వతం బంత అవధాన భరము కొలిపి పర్వతం బంత అపరాధ భరము గొలిపి కాశి వెడలంగ మొత్తిన గాసి వంది తిరుగుతున్నాడనిదయేను దిక్కుమాలి. చేసిన పొరపాటు తప్పు ఆవగింజంత కొండంత అపరాధం అయిపోయింది, కాశీని విడిచిపెట్టాను, దుఃఖంతో కుమిలి ఏడుస్తున్నాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అనగానే, అప్పుడు ఆయన అద్భుతమైనది, ఇది సందేహం లేకుండా ఈ దక్షారామంలో ఉంటే కాశీలో ఉన్న ఫలితం వస్తుంది అని వివరణ చెబుతాడనమాట. ఆ విశేషాలు మళ్ళీ సాయంకాలం మనం 4 గంటలకి చెప్పుకుంటాం. ఇక్కడ నుంచి అక్కడున్న మహిమలు, అక్కడి నుంచి ఆయన త్రిపురాసురులు చంపిన ఘట్టాలు, ఇలా కొన్ని శివలీలలు ఉంటాయి, అవి విని తరించండి.